ఇప్పుడైనా ఆత్మ బంధువులారా, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్దిలోకి రావటానికి ముందు ప్రతి వ్యక్తి మూడు విషయాలు నేర్చుకోవాలి. ఈ లోకంలో అభివృద్దిలోకి రావాలన్నా, పరలోకంలో మనం ఉత్తమ స్థితిని సాధించడానికి, పుణ్యలోకాలు సాధించడానికి అందరూ ముఖ్యంగా మూడు నేర్చుకోవాలి. ఒకటి ఓర్పు, రెండు పట్టుదల. పట్టుదల అంటే తెంగితనం కాదు. తెంగితనం వేరు, పట్టుదల వేరు. పట్టుదల మనిషికి అవసరం, తెంగితనం కాదు. ఒకటి ఓర్పు, రెండు పట్టుదల, మూడు నిగ్రహం. నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. ఆ నిగ్రహం లేకపోతే మనం ఏది సాధించలేదు. ఓర్పు లేని వాడికి ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది. ఓర్పు ఉన్నవాడు కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తాడు, ఓర్పు లేనివాడు డిస్ట్రక్టివ్ వర్క్ చేస్తాడు. ఓర్పు ఉన్నవాడు, పట్టుదల ఉన్నవాడు, నిగ్రహం ఉన్నవాడు పనికొచ్చి పనులు చేస్తాడు. తనకి, తన కుటుంబానికి, సమాజానికి పనికొచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఆ నిగ్రహం లేనివాడు, ఓర్పు లేనివాడు, పట్టుదల లేనివాడు పనికొచ్చి పనులు ఏమి చేయడు, పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ పనులు తన కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, దేశానికి ఉపయోగపడవు. కొంతమంది ఎవరిని ప్రేమించరు, కొన్ని ప్రేమించరు అంటే కొన్ని అలా ఉంటారంటే ఊరుకోరు ఎవరిని ద్వేషిస్తూ ఉంటారు. సరస్వరణ కత్తికి ఒక పక్కనే పదిన ఉంటుంది, ద్వేషం ఉన్నాడు, ద్వేషం ఉన్న కత్తికి ఒక పక్కనే పదనుంది, ఇంకో పక్కన కూడా పదిన ఉంటుంది. ఓ పక్కన పదినేమో ద్వేషం, ఇంకో పక్కన పది ఏంటంటే కక్ష. ద్వేషం ఉన్న చోట కక్ష కూడా ఉంటుంది. వీడికి అంటే ఒకదానికి హింస, ద్వేషం ఎక్కడైతుందో అక్కడ హింసాభావం వచ్చేస్తుంది కూడా. మనకి ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వాడిని హింసించాలనే బుద్ధి వచ్చేస్తుంది మనకు తెలియకుండా. చేతలో, మాటలో, తలంపులో మనకెవరి మీద అయితే ద్వేషం ఉందో వాడిని హింస పెట్టాలనేటువంటి తలంపు వచ్చేస్తుంది. అర్జున, నేను నీలో ఎప్పుడూ నేను అసూయ చూడలేదు, నువ్వు అనసూయుడు అని పేరు పెట్టాడు అర్జునుడికి. అనసూయుడు, నువ్వెవరిని చూసి ఎప్పుడు అసూయ పట్టడం నేను చూడలేదు. అయితే అసూయ వచ్చిందంటే హింస కూడా వచ్చేస్తుంది. అయితే మనం బాగుపడాలంటే ముఖ్యంగా మూడు. ఒకటి ఓర్పుగా ఉండాలి. ఓర్పు ఉన్నవాడికి ప్రతిస్పందన ఉండదు, వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతాను. ఓర్పు లేని వాడికి వాడి పనికొచ్చి పని చేయడం ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది, రియాక్షన్ ఎక్కువ ఉంటుంది వాడికి. ఈ ఓర్పు లేని వాడికి, పట్టుదల లేని వాడికి, నిగ్రహం లేని వాడికి వాడు ఏమీ చేయడు. వాడికి ఊరికే వాడికి యాక్షన్ ఏముండదు, రియాక్షన్ ఏముంటుంది. కొంతమంది వాడు సొంతంగా ఆలోచించరు, సొంతంగా ఆలోచించేది మాట్లాడరు. ఎదటి వాడు చెప్పిందని అవునో కాదనో ఏదో అంటూ ఉంటారు. వాడు ఎందుకు పనికిరాదు అవును అంటారు, లేదా కాదంటారు, ఏదో అంటారు. వాడు సొంతంగా ఎవరు నాలుగు మాటలు చెప్పాలంటే చెప్పలేరు, ఆలోచించలేరు. ఎదటి వాళ్ళని విమర్శించమంటే ఏదో రకంగా విమర్శిస్తూ ఉంటారు. పోనీ వాళ్ళు ఎందుకనే పనికి వస్తారంటే ఎందుకు పనికిరారు, ఏనానికి పనికిరారు, పరానికి పనికిరారు. అంటే ఆధ్యాత్మిక అభివృద్దిలోకి వెళ్ళటానికి మనకు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే, నిగ్రహం లేకపోతే, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లేకపోతే మన జీవితంలో అభివృద్దిలోకి రావటం కష్టం. భగవద్గీత కూడా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే అది చదువుకుంటా ఉండండి. భగవద్గీత అన్ని శాస్త్రములు సార. ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో అన్ని మత గ్రంథాల యొక్క సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది. మళ్ళీ భగవంతుడు ఏమి చేయమన్నాడంటే, పని మిమ్మల్ని విడిచిపెట్టాలి, కానీ మీరు పని విడిచిపెట్టద్దు, పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. స్వామర్థనం మంచిది కాదు. మీరు పని విడిచిపెట్టేస్తే మీకు స్వామర్థనం వస్తుంది, కానీ జ్ఞానం రాదు, సుఖం రాదు, శాంతి రాదు. ఇతరులను మీరు పోషించక్కర్లేదు, చివరికి మీ శరీరం మీకు బరువు అవుతుంది, పని మానేస్తాను. అది మీ దేహయాత్రకనే మీరు పని చేసుకోవాలి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతానాం కురోన్నపి నా లిప్యతే. ఈ శ్లోకం 5వ అధ్యాయంలో ఉంటుంది. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. అంటే మన కర్మాచరణ ఏదో మన పట్టికి, మన దేహయాత్రకి మట్టికి మనం పని చేసుకోవచ్చు. స్వార్థం లేకుండా పని చేయటం కూడా మనం నేర్చుకోవాలి. అంటే దానివల్ల ఏమిటంటే మనకు లాభం, ఎంత కొంత సమాజానికి ఉపయోగపడుతుంది, మనం ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం. అంటే ఒక ఇదైనటువంటి ఆత్మస్థితి మనకు కలుగుతుంది. మనం స్వార్థం లేకుండా పనిచేయటం నేర్చుకుంటే దేహంగా జీవించడం తగ్గిపోతుంది, మనస్సుగా జీవించడం తగ్గిపోతుంది, అహంభావనగా జీవించడం తగ్గిపోతుంది, మనం ఏదిగా ఉన్నామో అదిగా ఉండటానికి అలవాటు పడిపోతుంది. మానవుడికి స్వార్థమే అడ్డొచ్చేది ఎక్కువ. అంటే మన పురోగతికి ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్ అది మనకి అభివృద్ధిలోకి రాకుండా మనకు అడ్డొచ్చేది మనిషిలో ఉన్న స్వార్థం. మానవుడు తనలో ఉన్న స్వార్థాన్ని కొంచెం తగ్గించుకుంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఎన్నో మంచి పనులు చేయగా 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 ఇప్పుడు మంచిగా ఉండటం మనకు అలవాటు అవుతుంది. ఆ మంచితనమే తీసుకెళ్లి మన అహంభావ రహిత స్థితికి, అజ్ఞాన రహిత స్థితికి తీసుకెళ్లి ఎవరిదై గుహలో మనల్ని ప్రవేశపెడుతుంది. దుఃఖరహిత స్థితికి, అహంభావన రహిత స్థితికి మనం ఈ స్వార్థం లేకుండా పనిచేసే శక్తి మనల్ని అక్కడికి తీసుకెళ్తాం. అంచేది మన వాడు పెద్దవాళ్ళు ఏమంటారంటే స్వార్థం ఉన్నవాడికి పరమార్థం అందదు అని. యోగయుక్తుడు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే యోగయుక్తుడు అంటే నిష్కామకర్మ చేసేవాడు, స్వార్థం లేకుండా పనిచేసేవాడు. స్వార్థం లేకుండా పూర్తిగా స్వార్థం తగ్గించుకుంటే వాడు మహాత్ముడైపోతాడు, దేవతా స్వరూపుడు అయిపోతాడు, వాడు ఇమ్మోర్టల్ అయిపోతాడు. అంటే వాడు అమృతానుభవం పొందుతాడు. ఏం అక్కర్లే, నీ ఉపాధి నా ఉపాధి ఒకటి అనుకుంటే ఏం లేదు. నీ ఉపాధికి నేను ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, ఆ ఉపాధే మంద అనుకున్నప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టామనే తలంపు కూడా ఉండదు. నా శరీరానికి ఏదైనా రోగం వస్తే నేను ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, అలాగే ఆ శరీరం కూడా నాది అనుకుంటే ఆ శరీరానికి ఖర్చు పెట్టే డబ్బు నేను ఎవరికి ఖర్చు పెడుతున్నాను అనిపించదు, ఆ దేహం కూడా నాది అనుకుంటా. అంటే ఇవన్నీ ఎందుకు, మనం పవిత్రం అవటం కోసం. లోపల సద్వస్తు పరమ పవిత్రమైనది, నిదానమైనది, ఏకమైనది. యోగయుక్తుడు అంటే స్వార్థం లేకుండా పనిచేసేవాడు, నిష్కామకర్ముడు, కర్మయోగి. అంటే కర్మయోగిని కర్మ అంటారు. మనం ఏ పని చేస్తే పని మనల్ని అంటుతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేసామనుకోండి అహంభావంతో చేస్తాం, స్వార్థంతో చేస్తాం. అంటే ఏ పని చేసినా మనకు అంటుతుంది, మనం చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ మోసుకెళ్ళాలి అనుభవించాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా నేను అపకారం చేశానుకోండి, తప్పనిసరిగా రాబోయే జన్మలో మళ్లీ మీ చేత నేను అపకారం పొందుతాను. అది లా, అది భగవంతుడి చట్టం. మీకు మంచి చేశానుకోండి, మళ్లీ ద్వారా మీ ద్వారా నేను మంచిని పొందుతాను. అయితే భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే మంచి చేసిన వాడికి అసలు దుర్గతి లేదు. కొంతమంది దారిద్ర్యం వల్ల పొరపాట్లు చేస్తారు, చెయ్యాలని చేయరు. ఇంటికాడ పోవట్టు అనిపించలేక దారిద్ర్యం వల్ల పొరపాట్లు చేస్తారు. నీ మంచి చేసిన వాడికి రాబోయే జన్మలో దారిద్ర్యం ఉండదు కదా, ఐశ్వర్యంతో పాటు మంచి బుద్ధిని కూడా ఇస్తాడు, వాడి చేత ఎంతో సత్కర్మ కూడా చేయిస్తాడు భగవంతుడు అని చెప్పాడు గీత. మంచి చేసేవాడికి రాబోయే జన్మలో ఐశ్వర్యం, బుద్ధిమంతులైనటువంటి, సహృదులైనటువంటి, ఉత్తములైనటువంటి, అదే కాకుండా ఐశ్వర్యం ఉన్నటువంటి యోగ పురుషుని తీసుకెళ్లి అటువంటి కుటుంబంలో వాడికి జన్మిస్తానని కృష్ణుడు చెప్పాడు. అంటే మరి దారిద్ర్యం వల్ల చేసే పొరపాటు చేయవలసిన పని ఆడుకున్నది. అంటే నువ్వు యోగయుక్తుడు అవ్వాలి. అంటే కర్మని యోగంగా చెయ్యాలి. కర్మని యోగంగా చేయటం అంటే ఏంటి, కర్మఫలం ఆశించకుండా చేయాలి. వచ్చింది వస్తుంది, రానిది రాదు. కర్మఫలం మనం ఆశించినంత మాత్రం చేత రాదని కాదు, వస్తుంది. మనం ఆశించకుండా వచ్చింది మన బంధించదు, కోరి తెచ్చుకున్నది ఆశించుకుంది మన బంధిస్తుంది. ఈ బంధమే మళ్ళీ పునర్జన్మలకు కారణం. కర్మని నువ్వు చెయ్యి, యోగంగా చెయ్యి. వారు ఏదో ఇస్తారని ఆశించేయొద్దు. వారి వల్ల నీకు భవిష్యత్తు ఏదైనా ఉపకారం జరిగితే అది వేరే విషయం. కర్మని యోగంగా చెయ్యి, ఆశించి చెయ్యొద్దు. విశుద్ధాత్మ, నువ్వు పవిత్రమైన హృదయుడు అవ్వాలి. హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన హృదయం గల వారు ధన్యులు. పవిత్రమైన హృదయం గల వారు ధన్యులట్ను వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరో విషయంలో రెండు వారు, దయగల హృదయమే భగవన్ నిలయం. భగవంతుడు ఎక్కడో మీరు అరుణాచలంలోనే కాశీలో ఉన్నాడని అనుకుంటున్నారు. ఎక్కడైతే దయ ఉందో, ఎక్కడైతే కరుణ ఉందో, ఎక్కడైతే కంపాషన్ ఉందో, ఎక్కడైతే వంకర బుద్ధి లేదో, ఎక్కడైతే వక్ర బుద్ధి లేదో, ఆ హృదయాన్ని నివాసంగా పెట్టుకుంటాడు భగవంతుడు. దయగల హృదయం, శుద్ధిగల హృదయం, బుద్ధిగల హృదయం, భగవన్ నిలయం అన్నారు మలయాళ స్వామి వారు. విశుద్ధాత్మ, నువ్వు పవిత్రమైన హృదయాన్ని సంపాదించాలి. మంత్ర జపం కాలక్షేపానికి కాదు. ఈ జపాల వల్ల ఏమొస్తుంది అంటారు కొంతమంది, అది ఆలోచన లేని మాట. మనం అందరం ఏం చేస్తామంటే ముందు మాట్లాడేస్తాం, తర్వాత ఆలోచిస్తాం. ముందు మాట్లాడతాం తర్వాత ఆలోచిస్తాం. అలా అక్కడ ముందు ఆలోచించాలి తర్వాత మాట్లాడాలి. ముందు బండి వెనకాల గుర్రం కాదు, ముందు గుర్రం వెనకాల బండి. అలా ముందు ఆలోచన వెనకాల మాట. మనం ఏం చేస్తున్నాం? ముందు మాట వెనకాల ఆలోచన. అక్కడి నుంచి ఏం అనుకోవద్దు అని చెప్పటం, కనిపించిన వాళ్ళలా ఏం అనుకోవద్దు అని చెప్పటం. ఏం అనుకోవద్దు అని చెప్పటం ఎందుకు? మనం కంగారు మాటలు మాట్లాడటం, తొందరపాటు మాట్లాడటం ఎందుకు? ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు, ఎందుకు పనికిరాని పనులు చేసేవాళ్ళు, వాళ్ళని ఎవరు హింస పెట్టక్కర్లేదు. వాళ్ళ మనసు వాళ్ళే హింస పెట్టి చచ్చిపోతారు చివరిపై. ఇతరులు ఎవరు హింస పెట్టక్కర్లేదు. వాళ్ళు చేసిన పనికిరాని పనుల వల్ల, వాళ్ళు మాట్లాడిన పనికిరాని మాటల వల్ల, వాళ్ళ పనులు వాళ్ళు మాటలు వాళ్ళని హింస పెట్టి ఆ మాటలో పనులే వాళ్ళ శ్మశానాలు తీసిపోయి. మీరు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నారనుకోండి, ఇతరులు మేము ఏం చేయక్కర్లేదు. మీరు చేసిన చెడ్డ పనులే మిమ్మల్ని చివరికి శ్మశానాలు తీసుకు. ఇతరులు ఎవరు వచ్చి మిమ్మల్ని చెడ్డ పెట్టి ఎవరో బాధ పెట్టి చేస్తారని అనుకో. అంచేది ముందు మనం ఏం చేయాలంటే, ముందు ఆలోచించా, ముందు తర్వాత మాట్లాడాలి. స్వామి శివానంద గారు చెప్పారు, 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. నువ్వు ఒక మాట మాట్లాడే ముందు 4 సార్లు ఆలోచించు. రమణ మహర్షి గారిని ఎంత రెచ్చగొట్టినా పనికిరాని మాట ఒకటి మాట్లాడేవారు కాదు. పైగా అడగడం కూడా వారు, నేను మీరు ఎందుకు ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు తెలుసు, నేను సమాధానం చెప్తే దానికి దేనికి పరిణామం, దేనికి అది దారితీస్తుందో నాకు తెలుసు, మీరు చెప్పిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పను, మాట్లాడను, మొహమాటం లేకుండా చెప్పేస్తాను. అంటే మనం ఏం చేయాలి? 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. అంతేగాని ముందు మాట్లాడి తర్వాత ఆలోచించకూడదు. ముందు ఆలోచించి తర్వాత మాట్లాడాలి, అది నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే దానివల్ల మనం పవిత్రలం. గాంధీ గారు గురువు ఎవరంటే 3 కోతులు బొమ్మే. నేను గాంధీ గారి ఆశ్రమాలను 4-5 చూశాను. ఎక్కడ చూసినా రాముడు పటం కృష్ణుడి పటం ఉండదు, 3 కోతులు బొమ్మ మటుకు ఉంటుంది. అంటే ఒక కోతి ఏమో కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటుంది. చెడ్డ మాటలు మాట్లాడొద్దని నోరు మూసుకున్న కోతి చెబుతుంది, చెడ్డ విషయాలు చూడొద్దని కళ్ళు మూసుకున్న కోతి చెబుతుంది, చెడ్డ మాటలు వినొద్దని చెవులు మూసుకున్న కోతి చెబుతుంది. ఆ 3 కోతులు బొమ్మే నాకు గురువు అనేవారు మహాత్మా గాంధీ గారు. మీరు ఏదైనా పొరపాటు ఉన్నాయనుకోండి, మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించలేదు, కానీ మీరు మీ పొరపాటులోంచి మిమ్మల్ని విడుదల చేయడానికి ఆయన ఏదైనా సహాయం చేస్తే చేసేవారు, కానీ ఆయన ఎవరిని ఎప్పుడు ద్వేషించలేదు. ద్వేషిస్తేనే మహాత్ముడే. కూడా యోగయుక్తుడు విశుద్ధాత్మ, పరిశుద్ధమైన హృదయం కావాలి నీకు, అది సంపాదించు. అంటే మోక్షం యొక్క విలువ, జ్ఞానం యొక్క విలువ, శాంతి యొక్క విలువ, పరమార్థం యొక్క విలువ, నిర్వాణ స్థితి యొక్క విలువ, స్వర్గరాజ్యం యొక్క విలువ, మోక్షం యొక్క విలువ తెలియకపోవడం వల్ల మనం శక్తిని వృధా చేసుకుంటున్నాం, మాటను వృధా చేసుకుంటున్నాం, ఆలోచన వృధా చేసుకుంటున్నాం. యోగయుక్తో విశుద్ధాత్మ విదితాత్మ, మనస్సు నిగ్రహం ఒకటి ముఖ్యం. రమణ మహర్షి గారు, నువ్వు ఎన్నిసార్లు చదువుతావు ఉపనిషత్తులు, ఎన్నిసార్లు చదువుతావు బ్రహ్మసూత్రాలు, ఎన్నిసార్లు చదువుతావు భగవద్, అన్ని శాస్త్రాలను ఒకటే చెప్పారు నీకు, ఒకటి మనో నిగ్రహం, రెండు ఇంద్రియ నిగ్రహం. ఎన్ని పుస్తకాలు పైనుంచి కిందకు చదివినా, కింద నుంచి పైకి చదివినా అదే చెప్పారు. ముందు అది సంపాదించడం. నిగ్రహానికి పుస్తకాల్లో చెప్పారు ఏమని, నేను నిగ్రహించమని, నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి నిగ్రహ సాధన చేసి నిగ్రహం సంపాదించారు. నిగ్రహం లేని వాడికి ఆగ్రహం పెరుగుతుంది, ఆగ్రహం పెరిగిన వాడికి అనారోగ్యం ప్రారంభం. ఎంత నిగ్రహం తక్కువ ఉంటే అంత తొందరగా రక్తపోటు వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. మన హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు అందరినీ చూస్తాండి, ఎక్కువ షుగర్ బీపీ, బీపీ షుగర్, షుగర్ బీపీని. ఏ పని హాస్పిటల్ కలిసి ఇదే పని. విజితాత్మ అంటే నీ మనస్సు స్వాధీనంలో ఉండాలి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి, మనస్సు అదుపులో ఉండాలి, మనస్సు అదుపులో ఉండాలి. అంటే నీ మనస్సు, నీ మనోనిగ్రహం హృదయశుద్ధికి దారి చూపిస్తుంది. మనోనిగ్రహం వల్లే చిత్తశుద్ధి అనే గేటులోంచే మనం హృదయంలోనటువంటి వైకుంఠంలోకి వెళ్ళాలి. హృదయంలోనటువంటి చైతన్యంలో ప్రవేశించడానికి, హృదయంలోనటువంటి ఆత్మలోకి, ఆ చైతన్యంలోకి, ఆ బ్రహ్మములో బ్రాహ్మణ స్థితిలో ప్రవేశించడానికి మనోనిగ్రహం ద్వారా, చిత్తశుద్ధి అనే గేటు ద్వారా నేను లోపలికి వెళ్ళాలి. కానీ ఇంకో మార్పు ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏదో కొంత నిగ్రహం ఉంది, ఏదో 20% నిగ్రహం ఉన్నాం, 30% నిగ్రహించుకున్నాం, 50% విజితేంద్రియ, మీ ఇంద్రియాల మీద మీకు పూర్తి విజయం సంపాదించాలి. శ్రీకృష్ణ చైతన్యుడు నాలుక మీద పంచదార వేస్తే పత్తి మీద పంచదార వేసినట్టుండదు. ఏదైనప్పుడు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద పంచదార వేశారనుకోండి, మళ్ళీ మామూలుగా తీసేసుకోవచ్చు. మన నాలుక మీద పంచదార వేసి కూడా ఎవడన్నా లాక్కుందామంటే అంత చెమ్మ అయిపోతుంది, 50% లోపలికి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు చైతన్య నోట్లో పంచదార వేస్తే మళ్ళీ యాదు చీజీగా మన పంచదార అంతా వెనక లాగేసుకోవచ్చు. నేను తడ అవదక్కున్న అంత నిగ్రహం అవటం. అంటే నీ నిగ్రహం నీకు లోచూపు కలగజేస్తుంది. ఇప్పుడు మంత్రం ఎందుకు? ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ஓம் நம சிவாய இல்ல மந்திராலு చెప్తున్నారు కదా అక్షాక్షరి పంచాక్షరి ఏం చెప్తున్నారు ఏంటంటే ఆ మంత్రం జపించేటప్పుడు ఇంకా వాడికి మంత్రం శ్రద్ధగా చేస్తాడు వాడు ప్రాణాయామం చేయక్కర్లేదు ఎందుకంటే ప్రాణము మనస్సు మంత్రము మూడు కలిసిపోతే వాడికి జ్ఞానస్థితి వచ్చేస్తుంది. నా మంత్రము నా మనస్సు నేను పీల్చుకునే గాలి మూడు ఒకటైతేనే అనుకోండి వాడికి జ్ఞానస్థితి వచ్చేస్తుంది. జ్ఞానస్థితి నుంచి వాడికి సమాధి స్థితి వచ్చేస్తుంది. మంత్రం అంత దూరం తీసుకెళ్తుంది. అసలు మీకు శ్రద్ధ ఉంటే పట్టుదల ఉంటే శ్రద్ధగా మంత్రం చేసేవాడు ఇంకా ప్రాణాయామం చేయక్కర్లేదు. ఎంచేదంటే వాడి మనస్సు వాడి ప్రాణశక్తి వాడి మనోశక్తి కూడా మంత్రాక్షరాల్లో కలిసిపో వచ్చి ఐక్యం అయిపోతాయి. అంటే మంత్రాన్ని మరి మంత్రాన్ని జపించి 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 మరి వాడు ధరించారు కదా. మన భాగవతం అనేక మంది వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు జపించి ధరించినట్టు. ధ్రువుడు వాళ్ళు మంత్రాన్ని జపించి ధరించారు కదా. మంత్రం జపిస్తే ధరిస్తారని అనుకుంటాం. అది శ్రద్ధగా చేస్తే ప్రాణాన్ని నిగ్రహించి మనోనిగ్రహాన్ని సంపాదించి ఇంద్రియ నిగ్రహాన్ని మంత్రశక్తి సంపాదించి ఈ మంత్రం ఏ మంత్రం అయితే చేస్తున్నావో ఆ మంత్ర దేవత తాలూకు దేవత ఆ దేవత తాలూకు దేవత అనుగ్రహం వస్తుంది మనకు. ఆ దేవత అనుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం. ఒక్క దేవత అనుగ్రహం చాలు మనకు ఆత్మజ్ఞానం కలగడానికి. యోగయుక్తుడు పవిత్రమైన హృదయం కలవాడు మనోనిగ్రహం కలవాడు 50% కాకుండా శ్రీకృష్ణ చైతన్యుడగా పూర్తి ఇంద్రియ నిగ్రహం కలవాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా శ్రీకృష్ణ చైతన్య పూర్వీలు చేస్తంటే కర్ర ఎలా కింద పడిపోతుందో సడన్ గా శరీరానికి సమాధి స్థితి వచ్చి కింద పడితే వాడికి ఎవడొకరు పట్టుకున్నారట. అలా ఊరికే ఒక్కసారి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటప్పుడు వాళ్ళ 2-3 సార్లు ఉచ్చారణ చేసేవాడు సమాధి స్థితి వచ్చేసాను కృష్ణ. ఆయన వ్యాకరణ శాస్త్రాలు చదివి చదివి ఈకల వల్ల ఏమి రాదు మోక్షం అని అనేది కేవలం శాస్త్రం వల్ల మోక్షం రాదు పాండిత్యం వల్ల మోక్షం రాదని అనుభవంలోకి వచ్చాక పాండిత్యాన్ని పక్కన పెట్టాడు. పాండిత్యం కూడా మత్తు అంటే అది చెప్పుకోవడానికి పనికి వస్తుంది. మీరు బాగా డబ్బు ఉందనుకోండి మీరు ఎవరికైనా వారు బాగా ధనవంతులు అంటాం అనుకోండి వారు సంతోషిస్తారు వారు అహంకారానికి మేకదు. అలా ఎవరైనా మీరు చదువుకున్నారంటే మీరు డాక్టరేట్ పుచ్చుకున్నారంటే 2 PhDలు ఉన్నాయంటే వాళ్ళకు సంతోషం. అలా మీరు గొప్ప పండితులండి బాగా చదువుతారండి రామాయణం శ్లోకాలు బాగా చదువుతారు చదివి అర్థం చెప్తే అదొక పాండి. అంటే డబ్బు ఎటువంటిదో చదువు ఎటువంటిదో కీర్తి ఎటువంటిదో పాండిత్యం కూడా ఎటువంటిది. ఈనాటి వరకు ప్రపంచంలో ఏ పండితుడికి ఆత్మజ్ఞానం కలగలేదు. అంటే గొప్పల వల్ల ఈ గౌరవాల వల్ల కీర్తిల వల్ల శబ్దానికి అర్థం తెలియటం వల్ల పాండిత్యం వల్ల డిక్షనరీ చెప్తుంది కదా శబ్దానికి అర్థం మనం చెప్పటం డిక్షనరీ చెప్పేస్తుంది. అయితే డిక్షనరీ కూడా మోక్షం వచ్చేయాలి. పాండిత్యం వల్ల ధనం వల్ల అదే ఇంత చదువుకున్నా అది చదువుకున్నా ఇది చదువుకున్నా దానివల్ల ప్రపంచంలో దేని వల్ల రాదు ఈశ్వర అనుగ్రహం లేకుండా మోక్షం రాదు అసలు నీకు శాంతి దొరకదు. శాశ్వతమైనది నాశనము లేనిది నాశరహితమైనది శాశ్వతమైనది దుఃఖరహితమైనది వస్తువు ఆ సద్వస్తువు ఆ చావులేని వస్తువు ఆనంద వస్తువు మన హృదయంలోనే ఇక్కడ లేదు ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్నాడు రమణాచార్య. అది పరిశుద్ధి ఎంతమంది స్వార్థం లేకుండా పనిచేయి. ఈ రోజున రోజు సాయంత్రం ఆయన నిద్రపోయే ముందు ఏమనుకోవాలంటే ఇవాళ 24 గంటలు మన పట్టు కోసమే మనమే పని చేసుకున్నామా పొద్దున్న తెల్లవారుదాం 4 గంటలకు లేచాం మళ్ళీ పొద్దు సాయంత్రం 10 గంటలకు పడుకుంటున్నాం ఈవేళ టైం అంతా మన కోసం మన పని మన కోసమే చేసుకున్నాం తోటి మానవుడికి ఏదైనా ఒక మంచి మాట చెప్పామా లేదా ఆడికి ఏదైనా పని చేసి చూపించామా ఆడికి ఏమైనా ఉపయోగపడ్డామని ఏమనుకుంటే ఒక్కడ కనిపించదు ఇంక నిద్ర మిగిలింది. తెల్లవారుదాం 4 గంటకి మొదలు రాత్రి 10 గంటల వరకు మీరు సాయంత్రం నిద్రపోయే ముందు ఈ రోజు నేనేం పని చేశాను నామజపం ఎంత చేశాను లేకపోతే నన్ను నేను మర్చిపోయి ఎవరికైనా ఉపకారం చేశాను ఈ పొట్టకేదో నువ్వు అన్నం వండుకుంటున్నావు అది సరే సరే ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు నీ పొట్టకి అది సరే సరే నీ దేహాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం నీ అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటున్నావు తింటున్నావు సరే నీకు ఇతరులకు నువ్వు చేసింది ఈ రోజున ఏమైనా ఉందా అని సాయంత్రం నిద్రపోయే ముందు ఏదైనా మనం ప్రశ్న వేసుకుంటే సున్నం వస్తుంది మనకు మార్పులు సున్నం. నీకేమో మోక్షం వచ్చేయాలి నీకు నీకు ఆత్మజ్ఞానమా. అయితే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ అందరి హృదయాల్లోని ఆత్మ తనలోని ఆత్మ నా హృదయంలోని ఆత్మ నీ హృదయంలో నీ రంగు వేరు నా రంగు వేరు రంగు తేడా ఉండొచ్చు, సోషల్ స్టేటస్ తేడా ఉండొచ్చు, ఎకనమిక్ స్టేటస్ తేడా ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లో తేడా ఉండొచ్చు, అని ఎన్ని తేడాలు ఉన్నా, కలర్ తేడా ఉండొచ్చు, రిలిజియన్ తేడా ఉండొచ్చు, క్యాస్ట్ తేడా ఉండొచ్చు, ఏ తేడా ఉన్నప్పటికీ అందరిలోనే సమానమైన వస్తువు ఒకటి ఉంది. పరమాత్మ అందరిలోనే సమానంగా ఉన్నాడు. హెచ్చుతగ్గులు లేకుండా అందరిలోనే పరమాత్మ సద్వస్తువు అందరిలోనే సమానముగా ఉన్నాడు. క్షేమ తలక అంత కూడా తేడా లేకుండా అంతటా ఒకే వస్తువును చూసిన వాడికి, ఆత్మనే దర్శించేవాడికి, ఆ ఏకాత్మనే దర్శించేవాడికి, వాడు ఏది చేసినా, వాడు తిన్నా తినకపోయినా, వాడు నడిచినా నడకపోయినా, వాడు పని చేసినా చెయ్యని వాడితో సమానం. అటు అది ఈ శ్లోకం యొక్క అంటే ఖర్చుత్వ బుద్ధి లేకుండా, అహంకారం లేకుండా, అజ్ఞానం లేకుండా, కేవలం ఇంద్రియములతో ఏదైనా పని చేస్తే, స్వార్థం లేకుండా ఇంద్రియాలతో పని చేస్తే వాడు చేసినా చెయ్యని వాడితో సమానం. అంటే అది అది కర్మ అంతదు, దాని తాలూకు వాసన పడదు, వాడికి పునర్జన్మ ఉండదు. ఆ జన్మ మరణ ప్రవాహంలోంచి సహజంగానే వాడు విడిపోతాడు. ఎవడు చేసినా చెయ్యని వాడితో సమానమైన స్థితి పొందినవాడు, వాడు యుద్ధం చేసినా చెయ్యని వాడితో సమానం. అంటే యుద్ధం ఎవరు చేస్తారు? మనసు చేస్తుంది, దేహం చేస్తుంది, ఇంద్రియాలు చేస్తాయి. వీటికి అన్నింటికి అతీతంగా సత్వస్తువు. వాడు నేను దేహాన్ని అనుకుంటున్నాడు కాబట్టి నేను చేశాను అనుకుంటున్నాడు. వాడు ఏదిగా ఉన్నాడో అందులో ఉన్నప్పుడు ఏమి చేయట్లేదు, అది నిష్క్రియుడు వాడు. వాడు ఏమి చేయట్లేదు, వాడు చేసినా చెయ్యని వాడు కూడా సమానం. ఆ స్థితికి మీరు ఎదిగి రండి, నా స్వరూపం మీకు తెలుస్తుంది అంటున్నాడు పరమాత్మ. జిన్నా గారి భార్య సిగరెట్లు తాల్చుకునేది. ఆ జిన్నా దగ్గరికి వచ్చి ఆవిడని ఏంటంటే, మీ ఆవిడ సిగరెట్, మా ఆవిడ సిగరెట్లు కూడా మీకెందుకు అయ్యా, అల్లాను తలుచుకోండి, మా ఆవిడ సిగరెట్లు కూడా మీకెందుకు, జిన్నా గారి భార్య సిగరెట్లు కాల్చుకోండి, మీరు అల్లాను స్మరించుకొని బాగుపడతారు, మా ఆవిడ సిగరెట్లు మీరు ధ్యానం చేసుకుంటుంటే పిచ్చోళ్ళరా అని వరకు జిన్నా. మీరు అల్లాను ధ్యానం చేయటం మానేసుకుని మా ఆవిడ సిగరెట్లు మీరు ధ్యానం చేయటమేంటి, మీకంటే ముందు మా ఆవిడే బాగుపడుతుంది. ఆ సిగరెట్లు మానేయటానికి మా ఆవిడేమో అల్లాను ధ్యానం చేసుకుంటారు, మీరు అల్లాను ధ్యానం చేసి మా ఆవిడ సిగరెట్లు ధ్యానం చేసుకుంటున్నారు, చేస్తారు మీరు. మా ఆవిడ ఎప్పుడు ఆ దోషం నుంచి బయటకు వచ్చేస్తుంది, అల్లాను పొందుతుంది, మీరే పాడైపోయాడు అని చెప్పుకుంటుంది జన్మ. భార్యని సపోర్ట్ చేసి ఉంటుంది. మనం జిన్నాగారి ఇంటికి ఏదైనా పని వెళ్తే పని చూసుకురావాలి కానీ ఆయన పిల్లల సిగరెట్లు కూడా మనకెంచకండి. అంటే మన బుద్ధి మంచిది కాదని అర్థం. మీ బుద్ధిలో ఏ దోషాలు ఉన్నాయో అంతర్యామగా ఉన్నాయి, ఇస్తాడు తెలుసు. దోషం మీరు కాదు, ఆ దోషం మీరు కాదు, మీరు ఆత్మే చైతన్యమే, మీరు చైతన్యం, ఆ దోషం మీరు కాదు. కానీ పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల, పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల, దయ వల్ల దోషం నుంచి మిమ్మల్ని ఆయనే విడుదల చేస్తాడు. మీరు మంచివాళ్ళు అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు చెడ్డవాళ్ళు అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు పురుషులు అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు స్త్రీలు అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు క్షత్రియాస అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు బ్రాహ్మణ్స్ అనుకున్నప్పుడు మీరు ఆత్మే, మీరు ముస్లింస్ అనుకున్నప్పుడు మీరు ఆత్మే. ఇవన్నీ అనుకోవటాల్లోనే, ఇవన్నీ ఉడితే మన మనస్సు కల్పించినాయి అంటే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ అన్బయింగ్ స్పిరిట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఆ చావులైన పదార్థం సత్పదార్థం తప్పించి అన్ని మనసు కల్పించిన విషయాలే. నువ్వేరు నేను వేరని భేదబుద్ధి కల్పించేది కూడా మనస్సే. అంచేత సకం సగం 50% కాదు. ఇంద్రియ జయం, మనో జయం ఇవన్నీ సంపాదించుకుంటూ వస్తే లోపల వస్తువు నీకు ఎక్కడ వ్యక్తమవుతుంది. అందరిలో ఉన్నది నీలో ఉంది, నీలో ఉన్నది అందరిలో ఉంది అనేటువంటి ఆ సద్వస్తువును దర్శించిన రోజు నువ్వు అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధం నుంచి విడుదల పొందుతావు. ఉన్నది ఒకటే, నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగానే మూడుగానే ఉండదు. లోపల నుంచి నీకు ఉన్నటువంటి లోపల ఉన్న సద్వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అసలు ఈ ఇంద్రియాలతోటి, ఈ లోకంతోటి, ఈ శరీరంతో, ఈ మనస్సుతోటి దానికి ఎట్టి సంబంధం లేదు. అసలు ఇటు జబవు, ఆల్ దీస్ స్ట్రగుల్స్, ఆల్ దీస్ ఎంజాయ్మెంట్స్, ఆల్ దీస్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్, మన పుణ్యాలకి మన పాపాలకి అన్నిటికీ అతీతంగా ఉందా సద్వస్తు? అది నీవైతే, అది నీవుగా, ఏది నీవుగా ఉన్నావో అక్కడ నువ్వు ఉండగలిగితే కర్మేం చేస్తుంది, విజయం చేస్తుంది, వాళ్ళని ఏమీ చేయలేదు. స్వప్నంలో నీకు స్వప్నంలో ఏ చేయలేనా కుట్టిందనుకోండి, స్వప్నంలో బాధపడతారు, మెలుకుకు వచ్చాక బాధపడతారా? బాధపడతారు. అలాగే అజ్ఞానంలోంచి మెలుకున్న వాడిని, అజ్ఞానంలోంచి మెలుకుని బయటకు వచ్చిన వాడిని ఏది చేసేది ఏం లేదు, దేనికి వాడు ఆకర్షించబడదు. ఎందుకంటే డ్రీమ్స్ తప్పని అడిగి తెలుస్తూ ఉంటుంది. లోకంలో దేని మీద ఆకర్షణ కలుగుతుంది అనుకున్న వ్యక్తి వాడికి, వాడికి అజ్ఞానంలోంచి బయటికి రాలేదని అర్థం. స్వప్నంలోంచి బయటకు వచ్చిన వాడికి స్వప్న పదార్థాల మీద ఇంకా ఆకర్షణ కలగదు. అలాగే అజ్ఞానంలోంచి బయటకు వచ్చిన వాడికి అజ్ఞానం కల్పించిన విషయాల మీద ఏమి ఆకర్షణ కలగనే కలగదు, వాడికి సహజంగా నేచురల్ గా కలగదు. అసలు స్వప్నం భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే, నీ బలహీనతలు ఏమున్నాయి నీకు జాగ్రత్త అవస్థలో తెలియవు, నీ బలహీనతలు ఏమున్నాయో స్వప్నావస్థలో మీకు చూపించడం కోసం స్వప్నావస్థ భగవంతుడి కల్పించాడు. కొంతమంది అంటూ ఉంటారు మేము కర్మ అనుభవిస్తున్నామని, కొంతమంది చాలా మంది అంటారు మేము కర్మ అనుభవిస్తున్నామని అంటారు, కొంతమంది అంటారు చాలా మంది ఉన్నారు కదా చిన్న జనం ఈ కష్టాలన్నీ మా ఇంటికి వస్తున్నాయి అంటారు, అంటే ఇంకోళ్ళు ఇంటికి పంపవచ్చాం కదా, మేము సుఖం అనిపిస్తున్నాం అనుకున్నా అహంభావనకే, మేము కష్టం అనిపిస్తున్నాం అనుకున్నా అహంభావనకే, ఆ దేహంతో తాదాత్యం పొందే మొదటి తలంతకి అహంభావనకే, కష్టం దానికే, సంతోషం దానికే, పొంగు దానికే, పొంగటం దాన్ని దానికే. ఇప్పుడు మీకు ఎలా అయినా కంటే మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి, మిమ్మల్ని ఎవరో పట్టుకోలేరు, ఎరుగునోళ్ళు కూడా మీరు ఎవరండి ఎప్పుడు చూసినట్టు జ్ఞాపకం వస్తుంది అంటారు. మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి దానివల్ల ఏమొచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. అందులో డబ్బు ఉండి, విద్య ఉండి, కీర్తి ఉండి, అన్నీ ఉండి ఉన్నాయనుకోండి, గర్వం లేకుండా చూసుకోవడం చాలా కష్టం. ఇవన్నీ ఉండి అనుకున్న వాడికే ఆత్మజ్ఞానం కలుగుతుంది, అడిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. భగవంతుడు ఒకసారి ఏం చేస్తాడంటే మీ మనసు నిజంగా అనుగొందా లేదా అనుగున్నట్టు నటిస్తుందేమో ఒకసారి ఇటువంటి మీకు ఇస్తా ఉంటాడు. అప్పుడు మీకు పొగరబొత్తనం వచ్చేస్తుంది, ఉన్న భక్తి ఊడిపోదు. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని మీదకి ఒక ఏనుగ మీద కూర్చోబెడతా ఉంటాడు, లోపల పొగర ఎంత ఉందో గర్వం ఎంత ఉందో తెలుసుకుంటాను. మనకు కూడా గర్వం ఎంత ఉందో మనకు తెలియదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. ధనం ఎక్కువైతే చివరికి వ్యసనాలు ఎక్కువ అవుతాయి. కొంతమంది వాళ్ళు సంపాదించినంతా వెనకాల వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరికి ఏం సహాయం ఇచ్చారు అని పాడు చేసినట్టు, చివరికి వాళ్ళకి సామర్థ్యం వస్తుంది, డబ్బును బట్టి చెడ్డ అలవాట్లు వస్తాయి. అమెరికాలో ఎవరి మట్టికి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానికే గౌరవం ఇస్తారు. తండ్రి కోటి రూపాయలు ఇచ్చినా ఎందుకు ఈ కోటి రూపాయలు, మనం సంపాదించిన ఏం సంపాదించాం, పేపర్ అమ్మాం లేదా అచ్చిపళ్ళు అమ్మాం లేదా లేదా రెండు పెసరెట్లు వేసి ఎవరికైనా ఇచ్చాం లేదా, మనం ఏం సంపాదించాం నాడు చూసుకుంటాడు, కానీ తండ్రి కోటి రూపాయలు ఇచ్చినాడు పుచ్చుకున్నా అది దానివల్ల వాడు గర్వం ఏమి రాదు, ఎవరో సంపాదించింది నేను సంపాదించుకున్నానంటే అనుకుంటాడు. 10-100 కోట్లు డబ్బున్న పిల్లవాడు రోడ్డు మీద పేపర్లు అమ్ముతాడు అమెరికాలో. అది రామ్కో సిమెంట్ రాజుగారు ఒకసారి పాలకల్లో చెప్పారు ఇది మీటింగ్లోను. రామ్కో సిమెంట్ రాజుగారు అంటే తమిళనాడులో ఉన్న ధనవంతుల్లో ఆయన ఒకడు. ఆ తండ్రి గారు ఇండస్ట్రీస్ కొని పెట్టాడు, అబ్బాయి మన పనిలో రోజు కూలి పని చేసుకోవడం చాలా మంది వస్తున్నారు, అలాగే నువ్వు 15 రోజులు కూలి పని చేయాలి, వాళ్ళకి ఇచ్చిన రోజువారీ దాని బచ్చు నీకు ఇచ్చేస్తాను, అంటే అసలు కూలి పని నువ్వు చేస్తేనే నీకు తెలుస్తుంది నువ్వు సంపాదన విలువ, అయితే నువ్వు రోజుకి 10 రూపాయలు అందరికి ఇస్తాంటే 10 రూపాయలు నీకు కూడా ఇచ్చేస్తాను, మా తండ్రి గారు నా చేత 15 రోజులు కూలి పని చేయించాడని రామకో సిమెంట్ రాజు గారు పాలకుల సభలో చెప్పారు. అంటే కష్టం ఏంటో తెలియాలి. ఈ భారతదేశానికి అలా పని మీద గౌరవం లేదు, అలా వర్క్ మీద, వర్క్ కల్చర్ మీద ఈ దేశానికి గౌరవం లేదు. ఇప్పుడు వర్క్ కల్చర్ నేర్పారు ఈ దేశానికి. ఆ రోడ్డు మీద ఏదైనా మనకి అచ్చిపడిన తక్కువ ఏదైనా కనపడింది అనుకోండి, అది మనమే తీసుకో పక్కన పడేయాలి. అది కూడా గవర్నమెంట్ తీయాలంటే ఎక్కడ చేస్తుంది అచ్చిపడిన తొక్క? అది కూడా వచ్చి ఎంఆర్ఓ గారు తీయాలి, ఎమ్మెల్యే గారి అచ్చిపడిన తొక్క తీయాలంటే మనం చేసే పని ఏంటి? నా అచ్చిపడిన తొక్కను తీసి రోడ్డు మీద ఏదైనా పనికిరాని పదార్థం ఉంటే మనం తీసి మానేసి ఎమ్మెల్యే గారు రావాలి, ఎమ్మెల్యే గారు రావాలంటే మాటకు అర్థమేంటి అసలు? అంటే దేశం వారిది మన కాదు, దేశం ఎమ్మెల్యే గారిదినే, ఎమ్మెల్యే గారిదినే, దేశం ఎవరిదో అధికారంలో ఉన్న వాళ్ళు కాదు, మనందరిదినే. ఆ భావన మనకు రావాలి. ఈ దేశం నా దేశం, రోజుకి 5 రూపాయలు కూలి పని చేసుకునేవాడు కూడా ఈ భారతదేశం నాది అనే భావన ఆడికి వస్తేనే నిజమైన స్వాతంత్ర్యం మనకు వచ్చినట్టు. ఈ దేశం నాదని వాడు కూడా అనుకోవాలి, ఎవరు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అనుకోవటం కాదు, రోడ్డు మీద కంకరపరిచేవాడు కూడా ఈ దేశం నాది అనే భావన వాడికి రావాలి. అంటే నువ్వు భగవంతుడు ఉన్నాడా లేడా ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ అహంభావనకు సంబంధించినయే, అహంభావనకి సంబంధించినయే. ఈ ప్రశ్నలన్నీ కర్మ విధి, ఈ ప్రశ్నలన్నీ అహంభావనకు సంబంధించినయే. అంటే నువ్వు ఈ అహంభావంలోంచి ఈ దేహము, ఇంద్రియాలు, కర్మ, వికర్మ, అకర్మని, ఆ కర్మని, ఈ కర్మని, ఇప్పుడు అహంభావం లేనివాడు చేసినా చేయని వాడితో సమానం, చేసినా చేయని వాడితో సమానం. వాడు ఏదైనా కర్మ చేస్తే అది అకర్మ అయిపోతుంది, అంటే వాడిని బంధించదు. ఇప్పుడు సినిమాలో యాక్టర్ ఏడుస్తాడు, అది నిజమా? ఆ ఏడుపు ప్రభావం వాడి మీద ఉండదు. ఒకసారి నవ్వుతాడు, నవ్వు ప్రభావం ఏదీ ఉండదు, ఉరికి అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. జ్ఞాని కూడా అలా యాక్ట్ చేస్తాడని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అదంటే కర్తృత్వం ఉండదు వాడికి, ఉరికి బాడీ అలా యాక్ట్ చేస్తూ ఉంటుంది, బాడీ ఎప్పుడు ఎలా స్పందించాలి అలా స్పందిస్తూ ఉంటుంది, కానీ వాడికి కర్తృత్వం, డోయర్షిప్ ఏమి ఉండదు వాడికి. అంచేత నువ్వు విచారణ మార్గం ద్వారా నువ్వు అహంభావరహిత స్థితి పొంది, అజ్ఞానరహిత స్థితి పొందినా సరే, ఒకటే ప్రశ్న, మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఈ దుఃఖం ఎవరికి వస్తున్నది? లేదా మీకు ఎప్పుడైనా సంతోషం వస్తా ఉంటుంది, ఈ సంతోషం ఎవరికి వస్తుంది? మిమ్మల్ని ఎవరైనా పొగిడితే సంతోషం వస్తుంది, విమర్శిస్తే దుఃఖం వస్తుంది. వారు పొగిడినప్పుడు సంతోషం వచ్చేది ఎక్కడ ఎవరు, విమర్శించేటప్పుడు దుఃఖం వచ్చేది ఎవరు? ఎవరో దీనికి ఎవరు, ఇదంతా ఎవరు? అహంభావనే. చివరికి పొలంలో వేసుకునే దూడ పేడంత విలువలేదు ఈ అహంభావం. దీన్ని బంగారంలా చూసుకో. ఈ ఆవు పేడ, గేది పేడ పట్టుకెళ్లి పొలంలో పడేస్తాం, ఏదో నాలుగు బస్తాలు ఎక్కువ పండుతున్నాను. ఆ పేడకున్న విలువలో కూడా ఈ అహంభావం లేదు. కానీ ఇది మనకు తెలియక ఇందులో ఏదో ఉందనుకుంటున్నాం, దానికోసం బతుకుతున్నాం, దానికోసం చచ్చిపోతున్నాం. కొంతమంది ఎవరైనా పొగిన్నా పట్టుకోలేరు, ఎవరినైనా విమర్శించినా తట్టుకోలేరు. మీరు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆ మాట వాడు ఏ ఉద్దేశం మాట్లాడుతున్నాడు, ఏ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నాడు, లోపల ప్రేరణ ఏంటి అన్నప్పుడు నీకు ఆ మాట మిమ్మల్ని ఏం అరెస్ట్ బంధించదు. అసలు వాడు కక్ష మీద మాట్లాడుతున్నాడా, ద్వేషం మీద మాట్లాడుతున్నాడా, అసూయ మీద మాట, అది అర్థమవుతుంటే ఆ మాటలు కానీ తలంపుడు కానీ మిమ్మల్ని ఏం బంధించవు. అసలు నీకు అండర్స్టాండింగ్ అన్ని యోగాల్లోకి అర్థం చేసుకునే యోగం గొప్పది. ఆ చైతన్య స్రవంతిలో, ఆ బ్రహ్మములో, ఆనంద ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో ఉన్నదేదో చావులేని వస్తువు, సద్వస్తువు ఒకటి ఉంది. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు. పుట్టుక లేని నన్ను, చావు లేని నన్ను, కర్మకి బద్ధుణ్ణి కాని నన్ను అజ్ఞానులు సామాన్య మానవుడిగా భావించి నన్ను అవమానం చేస్తున్నారన్నాడు భగవంతుడు గీతలు. కర్మ సిద్ధాంతానికి పరమేశ్వరుడు అజీతుడు, అన్నిటికీ అజీతుడైన నన్ను కేవలం ఒక మానవ మాత్రుడుగా, ఆ జీవుడు ఆ శరీరం వాడు, ఆ శరీరం నాదనుకుంటాడు కదా, అలాగే నన్ను కూడా పరమేశ్వరుడైన సర్వేశ్వరుడైన నన్ను, ఈ సృష్టికి ఆధారమైన నన్ను, ఎవరి వల్ల ఈ సృష్టి నడుస్తోందో, ఈ సృష్టి చక్రం తిరుగుతోందో, అట్టి నన్ను ఒక సామాన్య శరీరదారుడిగా భావించి అవమానిస్తున్నారు నన్ను అన్నాడు భగవంతుడు గీతలు. ఈ ఒక్క శ్లోకం మనకు అర్థమైనా చాలు మోక్షం రావటం. అంటే చావులకి సద్వస్తువు, చావులకి పుట్టుకలకి ఆ చైతన్యం, ఈ కర్మ సిద్ధాంతానికి, ఈ పురుష ప్రయత్నాలకి, అన్నిటికీ అచైతం అది. అంటే నువ్వు చైతన్యంగా ఉండలేవనుకో, ఆత్మగా ఉండలేవనుకో, నువ్వు దేహంగానే ఉంటావనుకో, అహంభావనగా ఉంటావనుకో, అప్పుడు నువ్వు కర్తననుకున్నంత కాలం నువ్వు భోక్తగా ఉండవలసింది. అంటే నువ్వు ఏదైనా మంచి పని చేశాను అనుకుంటావనుకో, మంచి ఫలితం నీకు అనుభవంలోకి వస్తుంది. ఏదైనా చెడు పని చేశావనుకో నువ్వు, ఆ చెడ్డ ఫలితం కూడా నీకు అనుభవంలోకి వస్తుంది. మంచి సుఖరూపంలో వస్తుంది, చెడు దుఃఖ రూపంలో వస్తుంది. కాల ప్రవాహంలో ఆగిపోతుంది. కాల ప్రవాహంలో మన సామ్రాజ్యాలు, మొఘలాయ సామ్రాజ్యం, ఆంగ్ల సామ్రాజ్యం, కృతయుగం, కలియుగం, యుగాలే కొట్టిపోతాంటే మన శరీరం ఏం చేపు ఉంటుందండి? మీకు వచ్చిన సుఖం ఏం చేపు ఉంటుంది? నిజంగా మీకు దుఃఖం వచ్చిందనుకో, నా దుఃఖం ఏం చేపు ఉంటుంది? లేదా మీకు సంతోషం వచ్చిందనుకో, నా సంతోషం ఏం చేపు ఉంటుంది? అసలు ఇదే దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఎప్పుడు ఎక్కడ దేహం ద్వారా పని జరగాలో, ఆ పని జరిగిన తర్వాత ఒక క్షణం కూడా ఈ భూమి మీద దేహం ఉండదు. ఇది చట్టము. మహాత్మా గాంధీ గారిని చంపడానికి వర్షాక నాలుగు రోజులు వచ్చి బయలు వేసి వెనక్కి వెళ్ళి ఐదో రోజులు చంపాడు వాడు. ఇంకా ఇంకా ఐదు రోజులు బతికే ఆ టైంకి బతిక అవకాశం ఉంది. ఇంకా ఐదు రోజులు ఈ చంపిన వాడు హృదయంలో ఉన్నవాడు కూడా ఈశ్వరుడే, చంపబడిన వాడు హృదయంలో ఉన్నవాడు కూడా ఈశ్వరుడే. వాడు వచ్చాడు, లోపల జేబులో పెట్టి పిస్టల్ వచ్చాడు, బయలుదేసేది మొట్టమొదటి పెద్దవాడిని చంపేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు, అలా వచ్చాడు. మనుషులు నేను సేవాగ్రహం ప్రయాణం పెట్టుకున్నారు, ఇవాళ కూడా మనం చంపలేకపోతే రేపు ఇక ఢిల్లీలో ఉండి వెళ్ళిపోతున్నాడు అనుకుని ఏదో పిచ్చ ధైర్యం వచ్చింది చంపేశాడు. ఆ చంపేటప్పుడు కూడా పిచ్చగా నమస్కరించి, బాపూజీ ఈవేళ మీరు మీటింగ్ చాలా లేటుగా వస్తున్నారు బాపూజీ నమస్కరించి చంపాడు. మంచివాడు చచ్చిపోయి కూడా మంచి చేస్తారు. గాంధీ గారిని చంపేశారు, ఆ మనిషి క్షణం నుంచి హిందూ ముస్లింల కొట్లాట ఆగిపోయాను. ఎవరైనా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా సిగరెట్లు ఎక్కువ కాల్ చేస్తున్నానని మానలేకపోతానంటే, గాంధీ గారు ఆ మనిషిని ద్వేషించేవారు కాదు. సంథింగ్ మస్ట్ బి డన్, ఏదో చెయ్యాలి, మొత్తం అలవాట్ల నుంచి బయటకు రావాలి, ఆలోచన ఏదో చేద్దాం, సంథింగ్ మస్ట్ బి డన్. ఆ సిగరెట్లు కాల్చేవాడిని ద్వేషించేవారు కాదు, అలవాట్లోంచి వాడిని బయటకు తీసుకురావడానికి సంథింగ్ మస్ట్ బి డన్, ఏదో చేద్దాం బయటకు రావడానికి అనువరకైనా మనిషిని ద్వేషించేవారు కాదు. భార్యాభర్త తప్పులు కూడా గాంధీ గారు తీర్చేవారు. నేను దేశం పని చూస్తూ ఎవరైనా మా ఆయన వచ్చి ఎవరి వచ్చి మా ఆయన మంచివాడు కాదని చెప్తున్నాను అనుకోండి, ఏంటి మరి మీ ఆవిడ చెప్తాను మంచివాడు కాదని, మరి ఏదైనా లోపాలుంటే సవరించుకో, మళ్ళీ మీ ఆయన చేతను మీ ఆవిడ చేతను అనిపించుకోరు, మా ఆయన చాలా బుద్ధిమంతుడని అని ఏదో మొత్తం మీద ఆ కాంటాక్ట్ ను బట్టి చెప్పేవాడు. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా హృదయపూర్వకంగా చేసేవాడు. అంటే స్వాతంత్ర సమరంలో ఎంత శ్రద్ధగా ఉండేవాడు, భార్యాభర్తలు తగు తీర్చడానికి కూడా అంత శ్రద్ధగా ఉండేవాడు. ఆలోచన సంథింగ్ మస్ట్ బి డన్, ఏదో చేద్దాం చూద్దాం ఆలోచించాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ మనిషిని ఎప్పుడు ద్వేషించలేదు ఆయన. ఆ మనిషిలో ఆ బలహీనత గురించి ఆ మనిషిని విడుదల చేయడానికి మట్టుకైనా చాలా ప్రయత్నం చేసేవాడు. అది వాడి బాపు. వాడు సారా తాగుతున్నాడు అనుకోండి, వాడిని ద్వేషించొద్దు. ఆ సారాదాకి గుణాన్ని ద్వేషిస్తే ద్వేషించండి, ఆ మనిషిని ద్వేషించొద్దు. ఇంకా ఒక అలవాటు అంతే, వాడు ఆత్మే కానీ ఒక అలవాటు అంతే. అలవాటుని ద్వేషించండి, మీరు ద్వేషిస్తే అలవాటులోంచి వాడిని బయటకు తీసుకురాడు. ఇప్పుడు నేను అది చేశాను హాయవడానికి సహాయవడానికి, నేను అది చేశాను ఇది చేశానని నువ్వు కర్తృత్వం పెట్టుకుంటే మంచికి మంచి, చెడుకు చెడు, వడ్డీతో సహా ఎత్తుకు ఎత్తు నువ్వు అనుభవించవలసిందే. అహంభావ రవిత్రికి ఏదీ లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అది ఏమీ లేదు, పెన్నీ లెస్ అన్ని. అది ఇంకే అంతా ఉంది. అహంభావం అంటే నువ్వున్నావు, నేనున్నాను, పుణ్యం ఉంది, పాపం ఉంది, సృష్టి ఉంది, చీకటి లోకాలున్నాయి, వెలుగు లోకాలున్నాయి, దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రహిత స్థితిని, అహంభావ రహిత స్థితిని పొందాడు అనుకోండి, ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటి ఆ చైతన్యమే. ఆ చైతన్య శ్రవంతిలో వాడు ఊహించలాడుతూ ఉంటాడు. అది లోపరహితము, దోషరహితము. వాడికి దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. ప్రపంచం కనిపించడం వల్ల లాభం లేదు, ప్రపంచం పోవటం వల్ల నష్టం లేదు. ఈ దేహం ఉడికే తలంతే. అంటే మనిషికి స్వార్థం పెరిగి కొంది, దేహంతో తాదాత్యం కూడా పెరిగిపోతుంది వాడు. అంటే నువ్వు మనస్సుకు కర్తృత్వ భావన ఉంది, చైతన్యానికి కర్తృత్వ భావన లేదు. నువ్వు మనస్సును దాటి చైతన్యంలోకి వెళ్ళావనుకో, నీకు కర్తృత్వ భావన ఉండదు. ఎంత అక్కడ తలంపు లేదు, నేను చేశానన్న తలంపు అక్కడ లేదు, నేను చేశాన తలంపు మనస్సుకు ఉంది. అసలు అహంభావ రహితుడికి, అహంకార రహితుడికి మమకారం, అహంకారం రెండు కారాలలోంచి విడుదల పొందిన వాడికే పరమాత్మ అనుభవంలోకి వస్తున్నాను. లేకపోతే హృదయంలో ఉన్నది అనుభవంలోకి రాదని. సంతానము వల్ల కానీ, యశస్సు వల్ల కానీ, ధనము వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, మీ అబ్బాయిలు చాలా మంది బుద్ధిమంతులు అనుకోండి, కొంతమంది అంతా ఉంటారు, మా పిల్లకాయలు చాలా బుద్ధిమంతుడు, వాళ్ళ అబ్బాయి చాలా స్వీట్ బాయ్, అమ్మగారికి 10 లక్షలు ఖర్చు పెట్టాడు అమ్మగారు వైద్యం, అబ్బాయి మరి 10 లక్షలు నువ్వు ఖర్చు పెట్టావు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసినావు అంటే ఆ మాట ఎప్పుడూ అనొద్దు, నువ్వు బాగున్నావు నాకు చాలు, 10 లక్షలు నువ్వు ఖర్చు పెట్టావు అని అసలు నువ్వు మాట అంటే అది నన్ను మాట అన్నావంటే నన్ను సూచించి పెట్టినట్టు. ఎవరికి పోయింది, ఎవరికి నేను చేశాను, తల్లికి చేశాను, ఇదేమో నేనే త్యాగం చేశాను అనుకుంటున్నాడు. 10 లక్షలు ఎవరు ఖర్చు పెట్టాను, తల్లికి ఖర్చు పెట్టాను, ఇది కూడా త్యాగం అనుకుంటే నేనెందుకు పనికి వస్తాను. పోనీ ఏ సరస్వతి శిశు మందిరికో 10 లక్షలు ఇచ్చి నేను ఏదో త్యాగం చేశాను అనుకుంటే అది ఒక అర్థం ఉండదు అనుకుందాం. తల్లికి ఖర్చు పెట్టి 10 లక్షలు నేను ఏదో త్యాగం చేశాను అనుకోవటం ఏంటి, నువ్వు ఆ మాట అనొద్దు, నేను వినొద్దు. తల్లి ఖర్చు పెట్టింది కూడా ఇది త్యాగం అని నేను అనుకోవటం లేదు. ఈ మధ్య 10 సంవత్సరాల పూర్వం జిన్నూరులో ఒక ముసలాయన చనిపోయాడు. ఆ ముసలమ్మ బతికొండగా ముసలాయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, మరి మీరు అమ్మకేమి రాయలేదు, అమ్మకేమి రాయకుండా చచ్చిపోతున్నారు, ఇప్పుడు అందరూ జాగ్రత్త పడుతున్నారని ముందే రాత్రి రాసి చేసుకుంటున్నారు, ఎవరు సరిగ్గా చూస్తారో చూడరని జాగ్రత్త పడుతున్నారు. అంటే అమ్మకేమి రాయలేదు, మరి అమ్మకి ఏమి రాయకుండా చచ్చిపోతున్నారు, అమ్మ మాట వింటాను అంటే ఆయన చచ్చిపోయిన ఏమన్నాడంటే, సరిగ్గా లాస్ట్ వర్డ్స్ ఇచ్చే ముగింపు మాటలు, మీ అమ్మను బాగా చూడని ఆచార్య చెప్పించుకుని నువ్వన్నాడు చూస్తావరా అన్నాడు. అసలు చూడటం అనేది నీ హృదయంలోంచి రావాలి, అమ్మను చూడాలని నీ హృదయంలో నాచాడు. మీ అమ్మాయి బాగా చూడు, మీ అమ్మను బాగా చూడని నాచాడు చెప్పించుకోవటం వల్ల నువ్వు చూస్తే నువ్వెంతకాలం చూస్తావు, లెక్క రోజులు నువ్వే నువ్వుకాలం చూస్తావు అంటే చెప్పించుకుని చూడటం ఏంటని. అంటే నిజంగా చేసేవాళ్ళు మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు చేయరు. సర్దార్ పటేల్ చాలా తక్కువ మాట్లాడేవాడు, మాట్లాడేదంతా చేసేవాడు. ఎక్కువ మాట్లాడటం కూడా కామవాంఛ, ఎక్కువ తినటం కూడా కామవాంఛ. ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకోండి, అందులో ఏదో కామం ఉంది, ఎక్కువ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం లేదండి, చాలా ఎక్కువ తినేస్తున్నాం. ఈ లోకంలో రెండే మార్గాలు, ఒకటి ధర్మం, రెండో ధర్మం. అంటే రోగాలు రెండు ఉన్నాయి లోకంలో, ఉన్నాయి రెండు రోగాలు, అజీర్తి రోగం ఒకటి, ఆకలి రోగం ఒకటి. ఉన్నవాళ్ళు కడుపు నిండా తినేస్తున్నారు, లేని వాళ్ళకేమో ఆకలి బాధ, ఉన్నవాళ్ళకి అజీర్తి బాధ. బాధ ఏళ్ళకి తప్పటం లేదు, వాళ్ళకి తప్పటం లేదు. బాధలు రెండు రకాలు అంటే మూడో బాధ లేదు ఈ లోకంలో, ఒకటి అజీర్తి బాధ, రెండు ఆకలి బాధ. ఈ అజీర్తిలోంచే మొత్తం సమస్త రోగాలు వస్తాయి. ఆ రోగాలకి సెంటర్ అజీర్తి. మార్గాలు రెండే ఉన్నాయి, ధర్మం అధర్మం అంతే. బాధలు రెండే ఉన్నాయి, అజీర్తి బాధ, ఆకలి బాధ. ఆకలైన బాధ, అజీర్తి అయిన బాధ. ఇప్పుడు మనం బాధ పడుతున్నాం, అజీర్తిలో ఉన్నాం. అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. అక్కడి నుంచి నిద్ర, అక్కడి నుంచి తమోగుణం. తర్వాత ఈ తమోగుణం మనం చైతన్య అనుభవం పొందుదాం అనుకుంటాం అనుకోండి, కృష్ణ పరమాత్మలో ఐక్యం అవుదాం అనుకుంటున్నావు అనుకోండి, ఎవడరా నువ్వు ఐక్యం అవడానికి తమోగుణం ఒకటి, రజోగుణం ఒకటి వెనక్కి లాగేస్తావు. ఇప్పుడు ఈ రజోగుణం తమోగుణంతో ప్రమాదం ఏంటంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అలా కామక్రోధాలు రజోగుణంలోంచి ఉద్భవిస్తున్నాయని భగవంతుడు చెప్పాడు. మనకి రాబోయే జన్మలో ప్రారంభం, ఇప్పుడున్నటువంటి కామక్రోధాలే రాబోయే జన్మలో ప్రారంభంగా ఏర్పడచ్చు. కామక్రోధ ఎక్కువనాడు, వాడుగాడు ఉపకారం చేసేవాడు సమాజానికి ఉపకారం చేయడు, వాడుగాడు అపకారం చేసుకుంటాడు సమాజానికి అపకారం చేస్తాడు. ఏమి లేదు, మనకు వచ్చి ఆదాయంలో మనకు 100 రూపాయలు ఆదాయం వస్తుందనుకోండి, 10 రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడితే చాలు, మిగతా 90 రూపాయలు మనం తినేసినా పర్వాలేదు. అసలు ఏం తాడు బొంగరం లేకపోతే అది సరే, అది వదిలేయినాక మనకు ఒకవేళ ఏదైనా అంటే మన దేహయాత్రకు సరిపడి మన మా కుటుంబ ఖర్చుకు సరిపడి ఏదైనా మిగిలింది అనుకోండి, అందులో 10% ఎంత కొంత పెర్సెంట్ మన కాదనో పక్క తీసి పెడితే చాలా మంచి పనులు తీయచ్చు. అంటే ఇవన్నీ మనం ఎవరికో 10 రూపాయలు ఇస్తాడు, ఏం ఉద్ధరించబడి పోయి స్కూల్కి మనం ఏదో 10 రూపాయలు ఇస్తే మనం పవిత్రులు అవుతాం. మనం ఇచ్చే 10 రూపాయల మీద ఇక్కడ రావు రూపాయలు ఉండవు, స్టూడెంట్స్ స్కూల్ ఆధారపడి ఉందా? అంటే మనం ఎంతో కొంత దానివల్ల పవిత్రులు అవుతాం, ప్యూరిఫై అవుతాం. మనం ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఏ తలంపు వచ్చినా అది మనం పవిత్రం అవడానికి సహకరించాలి. లోకంలో సద్వస్తు పరమ పవిత్రమైనది, స్వచ్ఛమైనది, స్వేచ్ఛ అయినది. లోపల పరమ వస్తువు సద్వస్తువు దానికి హద్దులు లేవు. అంటే స్వేచ్ఛగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, చావు ఎలా ఉంటుందో తెలియకుండా ఉంటుంది. అది అనుభవంలోకి రావడం కోసం మనం ఏదైనా సత్కర్మ చేస్తే, ఇప్పుడు ఈ రోజున మంచి మాటలు 4 మాటలు వింటున్నామంటే పూర్వదినంలో ఏదైనా సత్కర్మ చేస్తే ఆ సత్కర్మ మనం ఎక్కడికి తీసుకొచ్చింది? ఆ సత్కర్మ చేయలేదనుకోండి మనం, అది మన ముఖం ఏంటి చెప్పం. మనం భగవద్గీత అంటే ఏంటి, పుస్తకం అడ్డాను అడుగుతాం. ఆ మధ్య విశాఖపట్నంలో ఎప్పుడో 10 ఏళ్ల కిందట MBBS 3వ సంవత్సరం చదివే పిల్లల్ని ఆ ప్రొఫెసర్ గారు అడిగారట, భగవద్గీత ఎవరు చెప్పారు, ఎవరు విన్నారని. ఆ గొడవలు మేము ఎప్పుడు వినలేదన్నారట వాళ్ళు. అది MBBS 3వ సంవత్సరంలోకి వచ్చేసారు. అందుకే ఈ ఇటువంటి స్కూల్స్, ఈ సరస్వతి శిశు మందిర స్కూల్స్ అంతకే మోసం. భగవద్గీత ఒక హిందువులకే కాదు, మానవ జాతికి ప్రమాణ గ్రంథం. ఇందుకే భగవద్గీతలో శ్లోకం చెప్పండి అని చెప్పలేదట ప్రొఫెసర్ గారు. ఇది యాదారాభంగా చెప్పిన వారు ఎవరు, విన్నవారు ఎవరంటే ఆ గొడవలు ఏమి మాకు తెలియవని చెప్పారట స్టూడెంట్స్. అంటే అసలు భగవద్గీత గురించి ఏమీ తెలియకుండా MBBS 3వ సంవత్సరంలోకి వచ్చేసాడు ఎల్కేజీ కాణించే. అంటే ఆ పత్ని వాడికి భారతీయులకి ప్రమాణ గ్రంథమైనటువంటి, ప్రపంచంలోనటువంటి గ్రంథాల్లో గొప్ప గ్రంథమైనటువంటి భగవద్గీత భారతంలో ఉంది కాబట్టి అది మహాభారతమైందని చెప్పారు పెద్దలు. అటువంటి భగవద్గీతలో వాడు శ్లోకం అప్పచెప్పమని లేదు. వాడికి ఎవరు చెప్పారు, ఎవరు విన్నారంటే మాకు తెలియదన్నా గొడవలని చెప్పారట. ఏమీ తెలియకుండా, భారతీయ సంస్కృతి తెలియకుండా, భారతీయులకి ప్రమాణ గ్రంథమైనటువంటి గీతాశాస్త్రం తెలియకుండా MBBS 3వ వాడు వచ్చేసాడు. ఈ దేశం యొక్క పరిస్థితి అది. అందుకే ఇటువంటి సరస్వతి శిశు మందిర్లో చెప్తున్నారు భగవద్గీత. భగవద్గీత చదువుకుంటే అంటే సెక్యులర్ స్టేట్ కాదంటే ఎలాగంటారు? ముస్లిం వాళ్ళందరూ వాళ్ళ పురాణం గౌరవించుకుంటున్నారు, ఎవరి మత గ్రంథం వాళ్ళు గౌరవించుకుంటున్నారు. మా మత గ్రంథం నేను ఈ బళ్ళు చదువుకోకూడదంటే ఏంటి దానికి? అంటే హిందూ దేశంలో హిందువులు మైనార్టీగా బతకటే ఏంటండి? అసలు తప్పులేదు, ఒక మత సహనం అవసరం. ఒకరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అన్ని మతాల్లో చెప్పింది ఒకటే, హిందూ దేశంలో హిందువులు మైనార్టీగా బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని వాళ్ళు ఏ మతస్థులు ఎక్కువ మంది అంటే ఆ మతస్థులకు అనుగుణంగా నేను ప్రసంగం చేయొచ్చు. ఈ దేశభక్తే. ఇక్కడ కూర్చుని వాళ్ళు ఏ మతం ఎక్కువ ఉంటే ఆ మతానికి అనుగుణంగా వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం కోసం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాను. దేశభక్తే, అది దేశ ప్రేమ, దేశభక్తే, అది దైవభక్తే, దేశభక్తే. అది ఎందుకు పనికి వస్తాయి మాటలు? ముస్లిమ్స్ ఉండొచ్చు, ఎక్కడికి వెళ్తారు, భారతదేశంలో 10 కోట్లు ఉన్నారు ముస్లిమ్స్ ఉండొచ్చు. అయితే మనం ఎలాగే మన దేశాన్ని ప్రేమిస్తున్నామో వాళ్ళు కూడా ఈ దేశాన్ని ప్రేమించాలి. ఈ దేశంలో పుట్టారు, ఈ దేశం మట్టిలో పుయ్యారు, ఈ దేశం మంచినీళ్ళు తాగుతున్నారు, ఈ దేశం కాలేజీల్లో చదువుకున్నారు, ఈ దేశంలో చదువుకుని సైంటిస్టులు అయ్యారు, ఈ దేశంలో బతికి ఈ దేశంలో జీవితం సంపాదించుకుంటున్నారు. ముస్లింస్ కూడా వేలాది కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని ఈ దేశంలో అన్ని ఎంజాయ్ చేస్తూ హిందువులు ఎలాగైతే హిందూ దేశాన్ని ప్రేమిస్తున్నారో అలా ముస్లింస్ కూడా ఈ దేశాన్ని ప్రేమించాలి. అలా ప్రేమించకపోతే ఏంటి, ఈ దేశంలో బాగుపడి ఈ దేశంలో తింటూ ఈ దేశం యొక్క మట్టిని ఉపయోగించుకుని ఈ దేశంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని కోటీశ్వరులు అయ్యి ఎక్కడో పాకిస్తాన్కి వచ్చిన ముస్లింస్ మా ఇంట్లో దాస్తా ఉంటే దానికి అర్థం ఏంటి? అసలు ఇలా మాట్లాడదంటే మాకేదో మతపెచ్చు ఉందని చెప్పటమా? నేను నా దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నువ్వు కూడా ఎలా ప్రేమించు. నువ్వు ఎలా ఈ దేశంలో సంపాదించుకున్నావు, ఈ దేశంలో బాగుపడ్డావు, ఈ దేశంలో చదువుకున్నావు, ఈ దేశాన్ని ప్రేమించు అని అడగటంలో పొరపాటు ఏముంది? నేను ఇక్కడ సంపాదించుకుంటాను, ఇండియాలో ఉన్న అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను, నా దేశం ఎక్కడ ఉంటుంది, నా మనసు పాకిస్తాన్లో ఉంటుందంటే మాటకు అర్థం ఏంటి? అసలు మంచిదే, మీరు మాతో పాటు సమానంగా బతకండి, మేము మాకున్న హక్కులు కూడా మీరు కూడా అనుభవించండి. కానీ నేను దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నాం, మీరు కూడా అలా ప్రేమించాలని, అది మనకు కావాల్సింది. ఇక్కడ ఇతర మతస్థులు ఎవరున్నా సరే, ఒక ముస్లింసే కదా, క్రిస్టియన్స్ కూడా నేను చెప్పిన మాటలు వర్తిస్తాయి. ఎవరికి అజ్ఞానం వచ్చింది, అజ్ఞానం వచ్చి అజ్ఞానంతో బాధపడుతున్నాం, అవిద్యతో బాధపడుతున్నామని మీరు అనుకుంటున్నారు కదా. అజ్ఞానం వల్లే దుఃఖం వస్తుంది. అజ్ఞానం లేని వాడికి దుఃఖం ఏంటి? మనకి ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా మన అజ్ఞానంలో మనమే అర్థం. నిజమైన సుఖి ఒక ఆత్మజ్ఞానం మాత్రమే. ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి సృష్టిలో. అంటే కృష్ణుడు చెప్పాడు, అయితే ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని. ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడ అన్నీ ఉంటాయి, తప్పనిసరిగా దుఃఖం సారం వచ్చేస్తుంది. కానీ ఈ అజ్ఞానం ఎవరికి వచ్చింది? మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఈ దుఃఖం ఎవరికి వస్తుంది? మీకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఈ బాధ ఎవరికి వస్తుంది? ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, ఈ పొగిడితే నాకు సంతోషం వస్తుంది, ఈ సంతోషించేవాడు ఎవడు? ఎవరైనా విమర్శిస్తుంటే మీకు దుఃఖం వస్తుంది, ఈ దుఃఖపడేవాడు ఎవడు? దుఃఖ అని మీరు విచారణ చేసుకుంటే ఆనేనిపోతాడు. ఆనేనిపోతే మీరెవరో మీరు మిగులుతారు. ఈ నేనిపోతే మీరు పోరు, అది మీరు కాదు కాబట్టి. ఈ నేనిపోతే మీరెవరో మీకు తెలుస్తుంది. ఆనందములో, శాంతిలో, శాంతి సాగరములో, ఆనంద సాగరములో ముగిసిలాడతారు. ఏది? ఈ దేహగతమైన నేను మరణించినప్పుడు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, నేను అక్కడ పుస్తకంలో ఉన్నానని చెప్పలేదు, మీ హృదయంలో ఉన్నానని చెప్తాడు. మీ హృదయంలో ఎక్కడ ఉన్నాడు? మూత్రపిండాల్లో ఉన్నాడా, లంగ్స్ లో ఉన్నాడా, కిడ్నీస్ లో ఉన్నాడా, స్కిన్ లో ఉన్నాడా, ఫ్లెష్ లో ఉన్నాడా, బ్లడ్ లో ఉన్నాడా? ఇప్పుడు దేవుడు నీ లోపల ఉన్నానని చెప్పాడు. మన లోపల దేవుడిని అసలు వెతికితే కదా దొరికేది? వెతకండి, దొరుకుతుంది, తట్టండి, తెలువబడుతుందని చెప్తున్నారు శాస్త్రంలో. అసలు మనం ఏం చేయదు? కాశీలో వెతుకుదాం, అరుణాచలంలో వెతుకుదాం, పెద్దలో వెతుకుదాం, లేకపోతే ఎంబరమన్నారు కొవ్విలో వెతుకుదాం. అక్కడ దేవుడు మీ లోపల ఉన్నాయని చెప్తే గుళ్ళో వెతకటం, వెతక గుళ్ళోకి వెళ్ళొచ్చు, ఉపాసనకు అవసరం. అసలు మన నా లోపల నేను వెతకటం ఇంకా అసలు ప్రారంభించలేదు. ఇంక కనీసం నాలో ఉన్న దేవుడిని వదిలేశాను నేను. నా లోపల దేవుడు ఉన్నాడు, నీ లోపల నేను ఉన్నానని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ దేవుడిని అసలు వెతకటం మానేశాను. ఎందుకంటే ఏం కావాలి? అజ్ఞానాన్ని గుర్తు. మనకి సులభంగా దొరికే దేవుడు ఉన్నారు. సరదాగా వాళ్ళు ఏ చదువు గట్టుకెళ్ళినా కనిపిస్తారు. ఒకటి వినాయకుడు, రెండు ఆంజనేయ స్వామి. వాళ్ళు ఇద్దరంటే నాకు ఇష్టం. వాళ్ళు చెల్లో స్నానానికి వెళ్తాం అనుకోండి, కాళ్ళలో స్నానానికి వెళ్తాం, సరదాగా రేవుల్లో ఉంటారు. ఇద్దరు మంచి దేవుళ్ళు. వాళ్ళకి పెద్ద అభిషేకాలు అయ్యి అక్కర్లేదు పాపం. ఎక్కడెక్కడ చిన్న చిన్న రేవుల దగ్గర పెట్టేస్తే వినాయక స్వామి ఒకరు, వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, వాళ్ళ ఇద్దరు నాకు ఇష్టం. వాళ్ళు పాపులర్ గాడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు పాపం. వాళ్ళకి అభిషేకాలు అని ఎక్కడ మనం స్నానానికి వెళ్తాం అనుకోండి, ఏ చెల్లెలోని వాళ్ళకు నమస్కారం, మనం స్నానం చేసి ఇద్దరు చెరువు పక్కన ఉంటారు. ఓ పక్కన వినాయకుడు ఉంటాడు, ఓ పక్కన వాళ్ళకు నమస్కారం పెట్టేసి నీళ్ళు ఏదైనా ఉంటే మన చెల్లో నీళ్ళు వాళ్ళ పాదాల దగ్గర చేసి వచ్చేస్తే జలం సరే. వాళ్ళిద్దరు అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు సార్. దాన్ని చెట్టు కింద పెట్టేస్తాడు, వాళ్ళు ఏం అనుకోరు పాపం. వాళ్ళు శ్వాసృష్టి, వాళ్ళిద్దరు నిజమైన శ్వాసృష్టి. వాళ్లే నెహ్రూ గారు అనవచ్చు, ఆయన శ్వాసృష్టి అయినా అవి డై అయ్యే శ్వాసృష్టి అండి. నెహ్రూ గారు శ్వాసృష్టి అయినా అవ్వబోయి వీళ్ళిద్దరం మటుకు నిజమైన శ్వాసృష్టి. వాళ్ళకందరూ సమానం. వాళ్ళిద్దరిని చూడటానికి మనం పెద్ద పెద్ద గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు. కాలువ గట్లు ఉంటారు, చెరువు గట్లు ఉంటారు, చెట్ల కింద ఉంటారు పాపం వాళ్ళిద్దరు. మంచి దేవుడు వాళ్ళిద్దరు అంటే వాళ్ళు నిజమైన శ్వాసృష్టిలు. వాళ్ళు వాళ్ళకి అభిషేకం చేయకపోయినా మనకి ఏం అభిషేకం చేయదు. నమస్కారం పెట్టి వరకు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయి స్నానం చేసే నమస్కారం పెట్టుకెళ్ళిపోతే సరిపోతున్నారు. ఆ ఇద్దరైనా నాకు బాగా ఇష్టం. ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, వాళ్ళిద్దరికి సొంత పనులు లేదు. ఎవరి కొరకు ఏదో పని చేసి పెడతా ఉంటారు. ఆంజనేయ స్వామి ఆయన జీవితంలో ఆయన సొంత పని ఒక్కడు చేసుకోలేదు, లేదు కూడా ఆయనకు. అసలు ఆయనకి డొమెస్టిక్ బ్లిస్ లేదు. ఆంజనేయ స్వామికి డొమెస్టిక్ బ్లిస్ లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు, పర్సనల్ ఎంజాయ్మెంట్ లేదు. అది వాల్మీకి వర్ణిస్తేనే మనం ఆంజనేయ స్వామి గురించి ఎవరు వర్ణించగలం, మనం వర్ణించగలం. వాల్మీకి మహర్షి వర్ణించాలి. డొమెస్టిక్ బ్లిస్ లేదట్టడానికి, ప్రైవేట్ లైఫ్ లేదట్టండి, పర్సనల్ ఎంజాయ్మెంట్ లేదట్టు ఆంజనేయ స్వామి. డొమెస్టిక్ బ్లిస్ ఎలా ఉంటుందో తెలియదట్టిన ఆంజనేయ స్వామి. అవటానికి మరి కోచేయండి, మనం అందరం పూజిస్తున్నాం. ఆ వానరుడైనప్పటికీ మనం అందరం ఆయన అర్చన చేస్తున్నాం, పూజిస్తున్నాం. ఇచ్చారు వైభవ ఆ వ్యక్తిలో ఉన్న వైభవం, ఆ టీవీ, ఆ సెల్ఫ్లెస్నెస్. అప్పుడు ఇంతకీ ఏమిటంటే, ఏం చెప్పుకుంటున్నామంటే, లోపల నా లోపల దేవుడు నేను వెతకడం కంప్లీట్ గా మానేశాను. నేను నేనకి అన్ని మతాల్లోనే మానేశాను. కొంతమంది మక్కాలో వెతుకుతున్నారు, కొంతమంది కాశీలో వెతుకుతున్నారు, కొంతమంది బెతలహం. ఎక్కడ చోట వెతుకుతున్నాం, ఎక్కడ ఉన్నాడో అక్కడ వెతకటం. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, కిడ్నీస్ లో ఉన్నాడా, లేకపోతే స్టమక్ లో ఉన్నాడా, ఇంటెస్టైన్స్ లో ఉన్నాడా, ఎక్కడున్నాడు? ఇది భగవాన్ చాలా వండర్ఫుల్ గా నిర్వచనం చెప్పాడు. కానీ ఆయన ఏం పండితుడు కాదు, ఆయన అనుభవాన్ని తీసి చెప్పాడు. ఎలా చెప్పాడంటే, నీకు నేను అనే తలంపు ఉంది. నీకు నేను అనే తలంపు అదే లోపల ఉన్నాడని చెప్తున్నారు కదా, ఎక్కడ ఉన్నాడని. నీకు నేను అనే తలంపు ఉంది. అది మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. చిరాకు రాని, కోపం రాని, అసూయ రాని, లేకపోతే ఉద్రేకం రాని, గౌరవం రాని, అగౌరవం. గౌరవం ఒక తలంపు, అగౌరవం కూడా తలంపే. చావక తలంపు, పుట్టుక ఒక తలంపు. ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు. ఈ ఇష్టం అయిష్టం ఒక డస్ట్. ఆ దుమ్ములోంచి మనం బయటకు రాకపోతే అసలు జ్ఞానం వైపుకి మన ముఖమే తిరగదు అసలు. అంటే నీకు అంతా వెతుకుతున్నావు. నీ లోపల ఉన్నాడు, ఉన్నాడు. అసలు కనీసం వెతకడం ప్రారంభించలేదు. తర్వాత దొరుకుతాడో దొరకడం విషయం, ప్రయత్నమే ప్రారంభించలేదు. అది గుమ్మం దాటకుండా కాశీ వెళ్తామంటే గుమ్మం దాటకుండా కాశీ ఎలా వెళ్తామండి మనం? గుమ్మం దాటిన తర్వాత వెళ్తాం వెళ్ళడం అది వేరే విషయం. అది గుమ్మం దాటాలి కదా. అది ప్రయత్నమే ప్రారంభించలేదు మనం. ఈ లోపల ఉన్నాడు. ఇక్కడ రమణ మహర్షి గారు ఎంత అందంగా చెప్పారంటే, దీనికి నిర్వచనం డెఫినేషన్, నీకు నేను అనే తలం ఉంది, నేను అనే భావన ఉంటుంది. నువ్వు నాస్తికుడు ఆస్తికుడు అది కాదు ప్రధానం. భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది ఇక్కడ ప్రధానం కాదు. నువ్వు ఉన్నాడని అంగీకరించవచ్చు లేదా లేడని వచ్చు, అది వేరే విషయం. భగవంతుడు అనేవాడు థర్డ్ ప్రశ్న. నువ్వు ఏదైతే నువ్వు నేను నేనంటున్నావు ఫస్ట్ ప్రశ్న, వరల్డ్ సెకండ్ ప్రశ్న, గాడ్ థర్డ్ ప్రశ్న. నేననే తరంపు వచ్చాక ప్రపంచం వచ్చింది, ప్రపంచం వచ్చాక దేవుడు వచ్చాడు. సెకండ్ ప్రశ్న, థర్డ్ ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న వచ్చాక వస్తుంది. ఫస్ట్ ప్రశ్న లేకుండా సెకండ్ ప్రశ్న, థర్డ్ ప్రశ్న ఉండదు. అంటే ఇప్పుడు నేను అనే తలంపు ఫస్ట్ ప్రశ్న. ఆ నేను అనే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తాను. ఇది అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోదు. ఈ నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, నీకు లోపల నుంచే వస్తాను. అది నీకు ఆ తలంపు నీకు లోపల నుంచి వస్తానని తెలుసు, కానీ ఎక్కడి నుంచి వస్తానో తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తాందో, అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందో, అది ఎక్కడి నుంచి ఎరైజ్ అవుతుందో, ఆ మూల తలంపు యొక్క మూలాన్ని, ఆ ప్రథమ తలంపు యొక్క మూలాన్ని, ఆ మొదటి తలంపు యొక్క మూలాన్ని, ఆ లోతుల్లోకి వెళ్లి ఆ లోయల్లోకి వెళ్లి మూల తలంపు మూలాన్ని నువ్వు చూడగలిగితే అక్కడే సర్వేశ్వరుడున్నాడు. అక్కడే నీకు స్వరూపంగా ఆత్మగా చైతన్యంగా వ్యక్తమవుతాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మూల తలంపు మూలంలో ఉన్నాడు. వాడు నిజమైన దేవుడు, వాడు నిజమైన దేవుడు. మిగతావన్నీ కూడా మనకి లోకంలో కనిపించిన దేవతలు కూడా ఈ నిజమైన దేవుడికి ఛాయలు మాత్రమే, నీడలు మాత్రమే. నువ్వు నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు ఇష్టం ఉండదు. ఏ నేను చూడైతే నువ్వు తాదాప్యం పొందుతున్నావో, ఆ నేను డిసప్పీర్ అవుతున్నాము, ఆ నేనే నశిస్తున్నాము, ఏది నువ్వు అనుకుంటున్నావు అది పోతుంది. మనకు కంగారు పడి ఆ మూల తలంపుకు మూలంలోకి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఇంకా మూల తలంపు చోటు నీకున్న తాదాత్మ్యం అటు ఉండదు. ఆ మూల తలంపే సత్యం అనుకుంటున్నావు, ఆ మూల తలంపే అండరింగ్ స్పిరిట్ అనుకుంటున్నావు. దాని కనీసం నువ్వు డౌట్ చేయటం లేదు. డౌట్ చేస్తే షేక్ చేస్తావు, కానీ డౌట్ చేయకుండా దాన్ని షేక్ ఎలా చేస్తావు? అంచేత నీకు కష్టం రాని, సుఖం రాని, డిప్రెషన్ రాని, ఎమోషన్ రాని, ఏది రాని, ఏది వచ్చినా ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ఏ నేనికి వస్తున్నాయి? దేహంతో తాదాత్మ్యం పొంది నేనికే ఇవన్నీ వస్తున్నాయి. దేహంతో తాదాత్మ్యం పొంది నేనికి వస్తున్నాయి. ఆ నేను ఎవరు అని ఆ నేను అని ఆ తలంపు నేను అనేది కూడా నిజం కాదు. ఆ నేను అనేది కూడా తలంపే. గాఢ నిద్రలో నీకు నేననే తలంపు లేదు. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నేను అనే తలంపు వస్తుంది. అంటే నేననే తలంపు కూడా తలంపే కనేది నిజం కాదు. అంటే ఆ నేననే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఏ తలంపుకి ఈ నేననే తలంపుకి వచ్చే ఇతర తలంపులు ఎవరు? ఏ తలంపుకి సుఖం వస్తోంది, ఏ తలంపుకి దుఃఖం వస్తోంది, ఏ తలంపుకి ఆవేశం వస్తోంది, ఏ తలంపుకి ఉద్రేకం వస్తోంది, ఏ తలంపుకి అగౌరవం వస్తోంది, ఏ తలంపుకి గౌరవం వస్తోంది, ఈ తలంపు ఎవరు? ఈ అన్ని తలంపులు వచ్చే ఈ తలంపు ఎవరు అని ఆ తలంపుని ప్రశ్నించి దాన్ని ఉపసంహరించాలి, ఉపసంహరించాలి, ఉపసంహరించాలి. అలా ఉపసంహరించడానికి వైరాగ్యం అవసరం, అభ్యాసం అవసరం, అన్నిటికంటే సాధన అవసరం. ఈ మధ్యన నాగపూర్లో ఎవరో స్వాములు వారు అన్నారు నా దగ్గర, సాధకుడు కట్టండి, నిజమైన భార్య శ్రద్ధటండి. బాగా సాధన బాగా చేసే స్త్రీకి భర్త ఎవరంటే శ్రద్ధనటండి. బాగా సాధన బాగా చేసే పురుషుడికి భార్య ఎవరంటే శ్రద్ధటండి. కృష్ణుడు చెప్పాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. స్త్రీకి భర్త ఎవరంటే, నిజమైన భర్త ఎవరంటే శ్రద్ధే. పురుషుడికి నిజమైన భార్య అంటే శ్రద్ధే. ఆ శ్రద్ధ వల్ల నీకు జ్ఞానం కలుగుతున్నది. రెండు అక్షరాలే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. స్త్రీకి భర్త శ్రద్ధ, భర్తకి భార్య శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీ భర్త మీద నీకున్న గౌరవం, ఆ మాత్రం గౌరవం, ఆ మాత్రం ఇంపార్టెన్స్, ఆ టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు శ్రద్ధ. నీ భర్త మీద నీకు ఎంత గౌరవం ఉందో నీ శ్రద్ధకు కూడా అంత గౌరవిస్తే, అంత విశ్వాసం ఆ శ్రద్ధ మీద నీకు ఉండాలి. అయితే నీకు నిజమైన భార్య ఎవరంటే నీ శ్రద్ధే. అవి ఉపసంహరించాలి. ఏది ఈ మొదటి తలంపుని, ఈ అన్ని తలంపులు దీనికే వస్తున్నాయి. ఈ తలంపుని ఏదైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ మొదటి తలంపుని ఉపసంహరించాలి. దానికి విచ్ఛిద్ర చేయాలి, ఉపసంహరించాలి, 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 విచ్ఛిద్ర చేయాలి, విచ్ఛిద్ర చేయాలి, విచ్ఛిద్ర చేయాలి, విచ్ఛిద్ర చేయాలి. ఎక్కడి వరకు చేయాలి? అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడి వరకు దాన్ని ఉపసంహరించాలి. ఈ లోపల దాన్ని వదిలేసామంటే యోగ భ్రష్టుడవుతావు. యోగభ్రష్టుడైన ప్రమాదం లేదు. రాబోయే జన్మలో మన సాధన ప్రారంభిస్తాం. ఆ ఉపసంహరించే ప్రయత్నంలో మీ శరీరానికి చావు వచ్చేసింది అనుకోండి, కంగారు పడకు నువ్వు చావు వచ్చేసిందా? నువ్వు చేసిన ప్రయత్నం ఊరికే పోదు, నీ ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు. రాబోయే జన్మలో ఈ జన్మలో నువ్వు సాధన ఎక్కడ ముగించావో రాబోయే జన్మలో అక్కడి నుంచి ప్రారంభిస్తావు. ఈవేళ సాయంత్రం ఏ పేజీ దాకా చదివి ఆపి చేసావో రేపు ఉదయం ఇంకో ఆ పేజీ కంచి తర్వాత పేజీ కంచి మొదలు పెడతావు. కానీ మళ్ళీ ఒకటో పేజీ దగ్గరికి రావు. ఈవేళ పగలకి రేపు పగలకి ఈ రాత్రి ఉండదు. రాబోయే జన్మకి ఈ జన్మకి చావు అటువంటిది. నిద్ర అనేది చిన్న చావు లాంటిది. మనకు టైం సెన్స్ అవసరం, రోడ్డు సెన్స్, కామన్ సెన్స్, టైం సెన్స్, అని ఈ సెన్స్ అనేది మనకు అవసరం. ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎక్సలెన్స్ కంటే ముఖ్యం ఈ మూడు, రోడ్డు సెన్స్, కామన్ సెన్స్, టైం సెన్స్, అని అకాడమిక్ ఎక్సలెన్స్ కంటే కూడా ముఖ్యం. నువ్వు ఎల్లప్పుడూ సచ్చిదానంగానే ఉంటావు. నువ్వు లోప మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే నేను పోతానేమో నేను పోతానేమో అని కంగారు పడకు. నువ్వు ఎవడగా ఉన్నావో వాడిగా ఆ వస్తువు, ఏ వస్తువుగా ఉన్నావో ఆ వస్తువు నీకు వ్యక్తమవుతుంది. ఏ వస్తువుగా నువ్వు అది వస్తువు అది ఏంటో అనుకుంటున్నావు, ఆ వస్తువు ఏంటో అనుకుంటున్నాము, అదే ఆనందం, అదే జ్ఞానం, అదే శాంతి, అదే కాంతి అని ఊహిసలాడుతూ ఉంటావు. అది నీవని కూడా తెలుసుకుంటావు. ఎప్పుడు తాను ఎప్పుడు ఎప్పుడు నేను అది తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. ఎప్పుడు నేను అదిగా ఉన్నాను అజ్ఞానం వల్ల, అది నేను కాదు అది కాని దాన్ని నేను అనుకున్నాను అది తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. నువ్వేదైతే కాదో ఏదైతే నువ్వు అది తెలుసుకునే వరకు నువ్వు కాని దాన్ని అనుకుంటూనే ఉంటావు. ప్రతి జన్మలోనూ కూడా నువ్వు చాలా కఠోర నియమాలు పాటిస్తున్నావు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి, ఆత్మ అమృతానుభవం పొందడానికి చాలా కఠోర నియమాలు పాటిస్తున్నావు, శారీరక తపస్సు చేస్తున్నావు. ఇవన్నీ శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఇవన్నీ చేస్తున్నావు. ఈ తపస్సులన్నీ చేస్తున్నావు ఎందుకు? అమృతానుభవం పొందటానికే. అర్జునుడు యోగివిక అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. పరమాత్మ చెప్పాడు, కృష్ణుడు అంటే పరమాత్మ, సాగు పుట్టుకలేని పదార్థం కాదు. కాదు ఇక్కడున్న సద్వస్తువే ఉడికి రూపం ధరించి వచ్చింది. ఇక్కడున్న దానికి నీడ ఆ ఉడిక కృష్ణుడు. మన కళ్ళకు కనిపించే కృష్ణుడు ఇక్కడున్న దానికి షాడో. అంతేదాం, నీ లోపలన్న సద్వస్తువును ఏం కనిపెట్టక్కర్లేదు. అంటే నువ్వు లోపలన్న సద్వస్తువును ఏం కానీ నీకు తెలిసినా తెలియకపోయినది అక్కడే ఉంది. ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్ అండి, ఆల్రెడీ ప్రజెంట్. నీకు తెలిసినా నీకు తెలియకపోయిన సద్వస్తు అక్కడ ఉంది. అది నీ భ్రాంతి వల్ల, నీ భ్రమ వల్ల, నీ డెల్యూజన్ వల్ల, నీ బుద్ధిలో ఉన్న దోషం వల్ల, నీ రాంగ్ థింకింగ్ వల్ల, నీ రాంగ్ హ్యాబిట్స్ వల్ల నీ లోపలన్న సద్వస్తు నీకు తెలియబట్టం లేదు. నీ భ్రాంతిలోంచి బయటకు రా, నీ భ్రమంలోంచి బయటకు రా, నీ అజ్ఞానంలోంచి బయటకు రా, నీ పొగరబొత్తంలోంచి బయటకు రా, నీ అవినయంలోంచి బయటకు రా, నీ అజ్ఞానంలోంచి బయటకు రా, నీ దేహాభిమానంలోంచి బయటకు రా, నీ శవబుద్దిలోంచి బయటకు రా, నీ దురాలోచనలోంచి బయటకు రా, నీ దుర్బుద్దిలోంచి బయటకు రా. నువ్వు బయటకు వచ్చి చూడు నీ దురలవాట్లు ఏమైనా ఉంటే అందులోంచి బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న చైతన్యాన్ని గోచరించకపోతే నాకు ఎందుకు గోచరించట్లేదని అడగవయ్యా. లోపల దుర్బుద్ది పెట్టుకుని, దురాలోచన పెట్టుకుని, లోపల కడుపు నిండా విషం పెట్టుకుని, గుండె నిండా దురలవాట్లు, దురభ్యాసలు, స్వపరిపేదం పెట్టుకుని, స్వార్థ చింతని పెంచుకుంటే లోపల ఏదో ఉందంటున్నారు. ఉంటే నాకెందుకు కనిపించడం? నీకెలా కనిపిస్తున్నారా? నీకు కనిపించాలని ఎక్కడ ఉందా? నువ్వు ఆరోగ్యం పాడయ్యే తిండి, అని ఆరోగ్యం పాడు చేసి తిండంతా నువ్వు తింటున్నావు అనుకో, నీకు ఆరోగ్యం ఎలాగో వస్తుంది? పెంట మీద కూర్చుని నాకు వాసన వస్తాను వాసన వస్తాను కదా, పెంట మీద వాసన వస్తుంది, అది పెంట నుంచి ఎగరట్లే, ఆ పెంట మీద దుర్వాసన అడిగి పోవాలట్లే, ఎలా సాధ్యమవుతున్నది? రా, నువ్వు బయటకు రా. నీ దురలవాట్లోంచి, దురాలోచనలోంచి, నీ కుయుక్తుల్లోంచి, నీ కుతంత్రాల్లోంచి, నీ కుచేష్టలోంచి, నీ అవిద్యలోంచి, నీ అజ్ఞానంలోంచి, నీ రాంగ్ థింకింగ్ లోంచి, రాంగ్ హ్యాబిట్స్ లోంచి, నీ అవినయంలోంచి రా, బయటకు రా. అప్పుడు అడుగురా లోపల ఏంటి, నేను బయటకు వచ్చాను లోపల నాకు వ్యక్తం కావటం లేదు, ఒక అసలు ఏదేమో అప్పుడు అడుగురా. అసలు వస్తువు లేకపోతే రామకృష్ణుడికి గోచరం కాదు, రమణ మహర్షికి గోచరం కాదు, వశిష్ఠుడికి గోచరం కాదు, రాముడికి గోచరం కాదు, అల్లాకి గోచరం కాదు, కృష్ణుడికి గోచరం కాదు, యహోవాకు గోచరం కాదు. లోపల రామకృష్ణుడు కూడా లోపల ఏదో ఉంది కాబట్టి ఆయనకి దర్శనం ఇచ్చింది. అది ఆయనలో లేకపోతే ఆయనకి దర్శనం ఇవ్వదు. ఒక రామచింతలోంచి బయటకు వచ్చినా కనపడదు లోపల లేకపోతే. దేర్ ఇస్ సంథింగ్, లోపల ఏదో ఉంది. నీకు లోపల బ్రహ్మప్రాప్తం లేదనుకో, ఒక రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి బయటకు వచ్చినా నీ గోచరం కాదు, ఉంది కాబట్టి గోచరం అవుతుంది. నువ్వు లేనిదాన్ని ఏం కనిపెట్టక్కర్లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకుంటే సరిపోతున్నాను. ఇది ఈ రోజున ప్రసంగం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అంటే ఇది ఎవడో కాదు, ఇలా వచ్చిన వాడు ఎవడో కాదు, శ్రీహరి ఇలా వచ్చాడు. ఇదెవడో, మీరు ఎవడో మామూలు వాడు అనుకుంటున్నారేమో, జీవకోటిలో ఒకడు అనుకుంటున్నారేమో, శ్రీహరి హరే రామంటే హరే ఇలా రాముడి కింద వచ్చాడు, హరే కృష్ణ అంటే శ్రీహరే నారాయణుడే ఇలా వచ్చాడని చెప్పటం. అది హరే రామ అంటే మనం పరాక పడకుండా ఉండటం కోసం. అది భీష్ముడు భారతయుద్ధంలో అంటాడు, ఉత్తర గోగ్రహంలో వాడు ఉత్తరుడు వస్తాడు కదా, వీళ్ళందరూ ఉత్తడు ఉత్తడు అనుకుంటారు, వాడిని అంత బూదేస్తే పోతాడు, వచ్చిన వాడు ఫల్గునుడు అంటాడు భీష్ముడు. చేతులతో గెంటి పడేస్తాం అనుకుంటున్నారు ఎవరిని, ఉత్తడు అక్కడ ఉన్నవాడు ఫల్గునుడు. భీష్ముడు అంటాడు ఏం ఊజేస్తా ఉంటాడు, ఎవరు రాకడు ఉన్నవాడు, వచ్చేవాడు వస్తాడు కాదు, వచ్చేవాడు ఫల్గుణుడు, జాగ్రత్తగా ఉండండి. హరే రామ్ అంటే నారాయణుడే, హరే రామ్ రాముడు రూపంలో వచ్చాడు. హరే కృష్ణ అంటే ఆ నారాయణుడు సృష్టికర్త, సృష్టికి ఎవడైతే యజమాను, ఈ కర్మఫలాన్ని ఎవడైతే ఇస్తున్నాడు, కర్మఫలదాత ఎవడు, ఈ జీవకోటిని కర్మఫలంతో ఎవడైతే అనుసంధానం చేస్తున్నాడు వాడే రామ్, వాడే ఈ కృష్ణుడిగా వచ్చాడు, వాడే రాముడిగా వచ్చాడు అని చెప్పడానికి హరే రాముడు.